అందరికి నమస్కారం అండి. ఇవాళ కలిసాంబార్ విశ్వనాథ్ గారి యొక్క స్వభావమైన ఈ నందమూరు గ్రామంలో మరి మన సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ గ్రామస్తులు మరి ప్రతి వారు వారి యొక్క సహకారాన్ని మాకు అందించినందుకు పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మా స్వచ్ఛ భారత్ అధ్యక్షులు శ్రీ గద్దర్ దుర్గాప్రసాద్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. ఉపరాష్ట్రపతి విశ్వనాథ్ గారి వారి యొక్క మరి ఇష్టంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి మాకు అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ వల్లభరాజు గారు ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ గారి యొక్క మనుమలు కొద్దిసేపట్లో పాల్గొంటారని శివసన కార్యక్రమానికి ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షులు శ్రీ గద్దర్ దుర్గాప్రసాద్ గారు.
ప్రార్థన అయిన తర్వాత నేను ప్రార్థన చెప్తాను. ఇప్పుడు బిందు దత్తశ్రీని ప్రార్థన చేయబడుతుందిగా కార్యక్రమంలో నాతో పాటు నా పక్కన ఆశ్రయిన పెద్దలు మిత్రులారా సాహితీ బంధువులారా అందరికీ నమస్కారం. స్వామివారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ముందుగా ఈరోజు ఎవరు ఉద్దేశించి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము వారికి పుష్పమాల చేసేస్తున్నాం. రెండు పూలు వారి పాద పద్మాల మీద మనం వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ముఖ్యంగా ఒక క్షమాపణ చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మీరు చూసారు నర్సరావు పేట నుంచి ముగ్గురు వస్తున్నట్టుగా అందులో రాశారు. అట్లాగే విజయవాడ నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారి మనవడు ఆయన పేరు కూడా విశ్వనాథ సత్యనారాయణ, ఆయన ఇద్దరు తమ్ముడు వాళ్ళ పేరు కూడా పేరు రాలేదు సోదరులు దర్శనం. అయితే నిన్న రాత్రి 6 గంటలకి మాకు నరసరావు ప్రకటించి 2వ పేరులో ఉన్న ప్రసాద్ గారి అనేటువంటి ఒక ఉపన్యాసకుడు, ఇవాళ కావాల్సిన ఉపన్యాసకుడు నాకు ఫోన్ చేసి పెట్టారు. మొదటి పేరు అందులో మనోరమ గారు అని పేరు చెప్పాను, ఎడవల్లి మనోరమ గారు అని. ఆవిడ అక్కడ లెక్చరర్ గా పనిచేస్తుంది తెలుగు హెడ్ డిపార్ట్మెంట్. ఆవిడతో మేము విద్యలో 2 కార్యక్రమాలు జరుగుతాం. అద్భుతమైనటువంటి వాగ్దాటితో ఉన్నటువంటి వాళ్ళు ఆవిడ గల్లంపల్ల శివకుమారి అనేటువంటి ఆవిడ, మరక సత్యనారాయణ గారి గంధం యాజ్ఞవల్క్య శర్మ అనేటువంటి వాళ్ళు, వీరందరూ కూడా గొప్ప నిస్నాతులైనటువంటి పండితులు. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే మేము వస్తాం, మాకు రూపాయలు ఏమేమి ఖర్చు పక్కలేదు, మా ఖర్చులు పెట్టిపోయి మేము వస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు. నిన్న సాయంకాలం లెక్చరర్ గా ఉన్నటువంటి మనోరమ గారు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సందర్భంలో ఆవిడ వస్తున్నటువంటి ఆటో ఇంకొక ఆటోని ఢీకొట్టి ఈ ఆటో దాదాపు కింద పడిపోయేటువంటి తలుపులే కింద పడిపోకుండా ఆవిడ స్వల్పమైనటువంటి గాయాలతో బతికి బయటపడి ఈ నడువంతా కూడా విపరీతమైనటువంటి తలపరిస్థితిలో కథ నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా ఆ 2వ పేరు ఉండేటువంటి ఉపాధ్యాయుడు ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. సరే ఆవిడకి ఈ బాధలు పోవడానికి మత్తు ఇంజక్షన్ కూడా ఇచ్చారండి, ఇప్పుడు మీరు మాట్లాడిన ఉపయోగం ఉండదు, రేపు పొద్దున నేనే ఆ అమ్మాయితో చేయిస్తాను అని చెప్పారు. వాళ్ళ పొద్దున నేను ఫోన్ చేసేస్తే అమ్మాయి కదలలేనటువంటి స్థితిలో ఉండిపో కనుక ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆవిడ మూలంగా మిగతా వాళ్ళు కూడా ఏమంటే ఆవిడ నిలిపెట్టి నేను రాలేమండి అని వాళ్ళు పాపం చెప్పుకోవడంతో వారు రాలేకపోతున్నారని మీకు ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా మన్నించబడిందిగా నేను మొదటగా తెలియజేస్తూ కార్యక్రమంలో ఇది అనివార్యమైనటువంటి పరిస్థితి మనం అనుకున్నదే కలిగి జరగలేకపోయింది. వారు వస్తే చాలా అందంగా చాలా గొప్పగా ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారి మనవడు బయలుదేరామని ఇందాక ఫోన్ చేశారు, ఆ 4 బావ కల్లా ఇక్కడ ఉంటారు అని చెప్పారు. కనుక వారు వస్తారు. ఇందాక మా గుడిలో కూడా వర్షం పడింది, ఇక్కడ కూడా వర్షం పడుతుంది. ఆయన ఫోన్ చేశారు నా గుడి సత్యనారాయణ గారి అబ్బాయి మనవడు, ఏమంటే వర్షం ఉంది కదా, ఎక్కడ వర్షం కాదు ఎండు పడినా ఇక్కడ కార్యక్రమం జరుగుతాం, ఎవ్వరూ లేకపోయినా నేను ఒక్కటైనా కూర్చొని దేవుడికి ఎదురుగా పూజారి గారు ఉన్నారు అయినా ఇంటికెళ్ళినా నేను విశ్వనాథ గారి గురించి చెప్పవలసిన 4 మాటలు ఇక్కడ చెప్తా. ఆయన మరీకదే మా ధ్యేయం, నేను ప్రచారం కోసం నేను చేస్తున్న విషయం కాదు అని చెప్పి అయితే నేను బయలుదేరుతున్నానని చెప్తారు ఆయన కూడా. కానీ వస్తారు కొన్ని సేపట్లో. ఇది ఈ కార్యక్రమానికి నేపథ్యం. మేము సర్వభారత్ 2009 నవంబర్ 21వ తారీఖున ఇక్కడ మీకు ఎలా అయితే ఈ శివాలయం ఉందో మా పూర్వీకులు కల్పించినటువంటి సుభద్ర ఆంజనేయ స్వామి దేవాలయం మాకు ఉంది. ఊళ్ళో రాజచేతి బజార్ అంటారు, పాత స్టేట్ బ్యాంక్ బజార్ అంటారు. ఆ బజార్ చివర కాలం యువతలుగా ఉంటుంది అని నేను వంశ పారంపర్య ధర్మకర్త దానికి సరస భారతి కూడా నా ఆధ్వర్యంలో జరుగుతుంది. కనుక దీనిలో 2012 నవంబర్ 21న ఒక అద్భుతమైనటువంటి నటిపట్నం నుంచి శంకరాజు కళ్యాణి గారు అనేటువంటి ఆవిడ తెలిసి ఒక గాన కచేరీ సంగీత కచేరీ ఏర్పాటు చేయడంతో మా సభ ప్రారంభమైంది. అక్కడి నుంచి అవిచ్ఛిన్నంగా నెలకు 1, 2, 3 కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. సెప్టెంబర్ లో 5 కార్యక్రమాలు ఒకే నెల నుంచి నిర్వహించాం మేము. అది మా అదృష్టం. ఈ సర్వపాటి అలా చేసుకోండి. అందులో 3 కార్యక్రమాల గురించి మీరు ముఖ్యంగా చెప్పాలి. జనవరి 10వ తారీఖున ఈ సంవత్సరమే పింగళి లక్ష్మీకాంతం గారు అని బాగా పేరు తింటే ఉంటుంది మీకు కొంతమందికి. ఆయన కాటూరు గ్రామమే అయింది. ఆ కాటూరు గ్రామంలో దాదాపు 100-200 ఎకరాల పొలం ఉన్నటువంటి ఆసాని ఆయుతో ఉండేటువంటి ఆయనతో స్వచ్ఛమైనటువంటి కాటూరు కొద్ది వెంకటేశ్వరరావు గారితో ఇద్దరు కలిసి జంట కలిపం చేసి పెట్టి సౌందరనందం అనేటువంటి కావ్యాన్ని రాసినటువంటి వాడు. ఆయన ఆ ఊర్లో కాటూరు గ్రామంలో ఆయన పుట్టారు. పింగళి ఆయన కళ్ళ కలిసి కొంచెం యువతలగా చిత్తూర్పు అనేటువంటి గ్రామంలో ఉండి చాలా కాలం అక్కడి నుంచే ఆయన జీవితం అంతా కూడా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ ఒక కార్యక్రమం పెట్టాలి అని అనుకుని ఆయన చనిపోయిన రోజు పుట్టినరోజు కూడా రెండు జనవరి సరి అయినాయి. కనుక ఆ సందర్భంగా అక్కడ ఒక గొప్ప కార్యక్రమాన్ని గ్రామస్తుంది సహకారం లాగానే దాదాపు 100-150 మంది గ్రామస్తులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో మాకు పాల్గొన్నారు. మాతో పాటు కృష్ణా జిల్లా రచయితల సంఘం అని ఒకటి ఉంది, ఆ సంఘం వారు కూడా వారు అక్కడ పాల్గొన్నారు. వీరందరూ కూడా కలిపి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అనిపించారు. దానికి మాకు ఆ కార్యక్రమం చేయడానికి ఒక అదృష్టం ఏంటంటే మా కార్యదర్శి మాజీరాజు శివలక్ష్మి ఆవులే, అందువల్ల అక్కడికి కార్యక్రమాన్ని దగ్గర ఉండి చక్కగా నిర్వహించింది. ఆ రోజున నేను ఉంటే ఇంకో అలలోపగా ఒక నా నోట్లో ఒక మాట వచ్చింది. ఇదే విధంగా కాటూరులో పుట్టినటువంటి సెంజాల నాగేశ్వరరావు గారు అనేటువంటి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సంగీత దర్శకుడే, 100 సినిమాలకు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చినటువంటి వాడు, అన్ని సినిమాలు సూపర్ హిట్ అయినటువంటి, అలాంటి ఆయన ఊరిలో ఆయన గురించి ఒక కార్యక్రమం జరపాలి అని అనుకుని ఆ కార్యక్రమాన్ని కూడా సెప్టెంబర్31న సరిగ్గా ఆయనకు సరిపోయిన రోజునే ఆ రోజున అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత ఇక మూడవ కార్యక్రమం చేయాలని అనుకున్నాం, చెప్పానట ఆ కార్యక్రమం కూడా చూసాం. ఇక మూడవ కార్యక్రమంగా విశ్వనాథ వారు జన్మించినటువంటి తిరిగినటువంటి నరయాడినటువంటి ఈ గ్రామంలో నందమూరి గ్రామంలో వారి మీద ఒక కార్యక్రమం చెయ్యాలి అనుకుంటే ఒకసారి ఎందుకు నెక్స్ట్ జరిగేస్తుంటే అందులో దీనికి అక్టోబర్ ఈ రోజున అంటే 28వ తారీఖు నిన్న ఆయన చనిపోయినట్లుగా, సెప్టెంబర్ 10వ తారీఖున జన్మించినట్టుగా మనకు చెప్తుంది, సెప్టెంబర్ 10న ఆయన మార్కవరంలో ఆయన సొంత ఇల్లుంది కదస్నానం జరిగి ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆయన లెక్చరర్గా కూడా పనిచేశారు, తెలుగు లెక్చరర్గా. అక్కడికి కరీంనగర్ వెళ్ళి కరీంనగర్లో ఆయన ప్రిన్సిపాల్ కూడా పనిచేసి రిటైర్ అయిపోయారు ఆయన. అలాగే నేను ఆయన పనిచేస్తున్నప్పుడు ఆ కాలేజీలోనే ఇంటర్ డిగ్రీ కూడా చదువుకున్నా, మా క్లాసులు కూడా వచ్చేవారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అలాంటి విశ్వనాథ సత్యనారాయణ గారి ఊళ్ళో ఏ వయస్సులైనా జన్మదినం కానీ లేకపోతే మరణించే రోజులు కానీ ఈ కార్యక్రమం నిర్వహించాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అనుకోకుండా మీ అందరి సహకారం వల్ల ఈ రూపు దాల్చి ఇక్కడ మనం అందరం కూడా కలుసుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 10న వాళ్ళ మనవరి బెదవాడ మాసవరంలో ఆయనకు అంత ఇల్లుంది, ఆ ఇంటిలోనే మండలి బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానించి ఒక కార్యక్రమం, ఆయన 120వ జయంతి అంటే 120 పుట్టినరోజు ప్రారంభమైంది, ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా వాళ్ళు అక్కడ ప్రారంభించారు. ఆ తర్వాత ఈ నిన్న ఆయన చనిపోయి 38 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, వర్ధంతి సందర్భంగా అక్కడేదో వాళ్ళు పెద్ద కార్యక్రమం చేస్తారే, మనం శనివారం అయితే ఎవరు కాదు శనివారం నిన్న, ఆదివారం అయితే కొద్ది మంది అయినా మనకు వెళ్ళడానికి వీలుగా ఉంటుందని అనుకుని ఈ కార్యక్రమాన్ని ఇవాళ చూపించాను. నిన్న చేయాలి న్యాయంగా మాకు సరే అనివార్యంగా ఇవాళ ఒక రోజు ఆలస్యంగా చేస్తున్నాం. ఏ రోజైనా ఆయన తలచుకోవడమే మనం చేయం కంటే ఈ కార్యక్రమాల్లో మనం ఇక్కడ పాల్పంచుకుంటున్నాం. కనుక ఈ కార్యక్రమంలో మా శివలక్ష్మి 2 సార్లు ఈ ఊరికి వచ్చి మరొకసారి ఎవరెవరు ఉన్నారు ఎవరు సహకరిస్తారు అని మొత్తం ఒకసారి ఒక మ్యాప్ తయారు చేసుకొని, రెండవసారి నేను వేసేటువంటి ఫ్యాంఫ్లెట్ అన్ని కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో చేసి ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరినీ కలిసి వారి సహకారాన్ని అర్థించి ఈ కార్యక్రమానికి మీరు మేము కలిసి చేసిన కార్యక్రమంగా దీనికి రూపం ఇవ్వాలి అనుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించి చేస్తున్నాము. అలాగే సర్వభారతి గురించి కూడా 2-3 మాటలు చెప్పి నేను తర్వాత అసలు ఇవాళ కార్యక్రమం సర్వభారతి ఈ నవంబర్కి 5 సంవత్సరాలు అయింది, 6వ సంవత్సరంలో ప్రవేశిస్తారు. ఇందులో మేము ప్రతి ఉగాదికి కలిసం మేళనాన్ని జరుగుతాం. మే కలిసం మేళనం జరిపంటే కృష్ణా జిల్లాలో ఉండేటువంటి కవులందరూ మా వీధిలోనే ఉంటారు ఆ రోజు. కనుక ఆ 30-40-50 మంది కవులతో చక్కగా ఏదో ఒక సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళతో మేము కలిసం మేళనం జరిపి ఆ వచ్చినటువంటి కవులతో కలితాలతో పుస్తకాలు కూడా వేయటం చేశాం. అట్లా కలిసం మేళనాలు జరిపి పుస్తకాలు చేశాం. ఇప్పటికీ 13 పుస్తకాలు సరసభారతి ప్రచురించింది. 5 ఏళ్లలో ఒక న్యాయంగా చెప్పాలంటే రికార్డు అన్నమాట. తర్వాత అందులో ఇంటర్నెట్ లో రాసినవే నేను 5 గ్రంథాలు ఉన్నాయి. అందులో ఈ 5 గ్రంథాలు కూడా ఆ ఆవిష్కరణ జరిగింది. అందులో ముఖ్యమైనది చాలా మంది మరిచిపోయినటువంటి 20 మంది మహా గొప్ప గొప్పటువంటి శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు అంటే శాస్త్ర వివిధ శాస్త్రాల్లో నిష్ణాతులు, వేదాలలో వేదాంగాల్లో నిష్ణాతులు, ఉపనిషత్తులలో నిష్ణాతులు వీళ్ళందరినీ ఏలుకొని 87 మంది నేను వాటి మీద చాలా అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేశాం. తర్వాత దర్శనీయ దేవాలయాలు, దేవాలయాలు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి అని ముఖ్యమైనటువంటి సుమారుగా 30 దేవాలయాల మీద కూడా రాసి అది కూడా నేను ఆవిష్కరణ చేసుకున్నాం. ఆ తర్వాత యోగి దేవాల మీద నేను పుస్తకం రాసి మన జలవేమన అనేటువంటి పేరు దాన్ని కూడా తీసుకొచ్చాం. మా అదృష్టవశాత్తు మా ముయ్యూరు ఆయన ఒక ఆయన అమెరికాలో దాదాపుగా 50 నుంచి ఉంటున్నారు కమ్మవారు, మైనేని గోపాలకృష్ణయ్య గారు ఆయన పేరు. ఆయన అమెరికాలో యూనివర్సిటీ లైబ్రరీలో లైబ్రరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. సరసభారతి ఏర్పడిన దగ్గర నుంచి వారికి ఎంతో అభిమానంగా దీనికి ఉన్నారు. ఎన్నో దానాలు వారు చేశారు. ఇటీవలే హిందువులు మీరు కాకు తీసి వీడియో చూస్తుంటే ఆ తిరుపతి శ్మశానం, హిందూ శ్మశానం ఉంటుంది, ఆ శ్మశానాన్ని అభివృద్ధికి 5,000 రూపాయలు జరావలించారు. బందర్లో కృష్ణా యూనివర్సిటీ ఏర్పడితే అక్కడ 20,000 రూపాయలు జరావలించారు. అలాగే బిందు దత్తశ్రీ బాగా కదులుతోందని ఆ అమ్మాయికి 15,000 ప్రోత్సాహకరమైనటువంటి ఒక నగదు బహుమతి ఇచ్చారు. 70 క్రితం తనకి ఓనమాలు నేర్పి బడిలో చేర్పించినటువంటి గురువు గారు ఆయనకే కాదు, నాకు కూడా ఆయన గురువు గారి కోట సూర్యనారాయణ గారని మా ఇంటి దగ్గరే ఉండేవారు. ఆయన్ని గుర్తు పెట్టుకుని ఆయన ఫోటో సంపాదించడానికి మాకు లభ్యం కాక ఆయన పేరు మీద ఏదో చేయాలనే ఉద్దేశంతో 10,000 రూపాయలు ఒక పేద విద్యార్థికి బాగా చదువులో 10th క్లాసులో నిరీక్షగా ఉన్నటువంటి అమ్మాయికి కూడా ఆ విరాళాన్ని అందజేయటం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు భారత ముందు మా ఆంధ్రప్రదేశ్లో గొల్లపూడి వెంకటరమణ బాపు గారు అనే పేరు, ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి సినిమాలు తీసినటువంటి సంగతి మీకు తెలుసు. చివరి సినిమా శ్రీరామ రాజ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి బాపు రమణలకు ఇద్దరు కూడా ఆయన దీనికంటే ముందు రమణ గారు 2 క్రితం చనిపోతే ఈయన జనవరి సెప్టెంబర్ 31 బాపు గారు మేము తెలియాలి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ రోజునే మాకు ఆ వార్త వచ్చింది, అక్కడ నివాళి అర్పించాం. ఆ తర్వాత విజయూరులో లైబ్రరీలో కూడా వాడి మీద ఒక కార్యక్రమాన్ని చేశాం. వారిద్దరి మీద ఏదైనా ఆయనకి మా గోపాలకృష్ణయ్య గారికి ఈ ఇద్దరితోనూ వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, ఫోన్లో మాట్లాడుకోవడం చేశాం. కాబట్టి వారి పేరు మీద ఏదైనా మీరు ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక చిన్న సూచన చెప్పగానే వెంటనే దానికి స్పందించి తప్పకుండా చేద్దామండి అని చెప్పి ఆ పండగ మూలంగా ఆయన ఈ 2 అవార్డులను మేము ఇచ్చాం. ఒక అవార్డుని సాహిత్యంలో వేదంగి రాంబాబు గారని హైదరాబాద్ తెలుగు కథకి అద్భుతమైనటువంటి పరిధ్యాప్తి చేసినటువంటి ఆయన ఆయనకి మేము ఇచ్చాం. 2 ఆయన మా ద్వారా ఇచ్చారు గోపాలకృష్ణ గారు, మేము ఇచ్చిన అబ్బాయిలు అది ఆయన ఇచ్చింటారు. 2 బాపు రమణ బాబు గారి తర్వాత చిత్ర లేఖనంలో అద్భుతమైన ప్రజ్ఞ కలిగించి కలిగినటువంటి శ్రీరావు వీరరాజు గారు అని హైదరాబాద్ లో ఉంటారు. వారికి సందర్భ 21వ తారీఖు బందర్లో అక్కడ ఆయన సన్మానం ఏర్పాటు చేసి ఆయన 10,000 రూపాయలు బాపు రమణ స్మారక పురస్కారాన్ని ఇచ్చాం. ఈ 2 ఒక వారంలో 2 మహా గొప్ప వాడి కదా ఒక ఆంధ్రదేశంలో ఎవ్వరూ చేయని పని అది మా గోపాలకృష్ణయ్య గారి ద్వారా సరసభారతి నిర్వహించి ఒక గొప్ప సేవలు. ఇది చేసినటువంటి బాపు గారి తమ్ముడు ఆయన గొప్ప పోర్ట్రేట్ పెయింటర్, అంటే బొమ్మలు వేస్తారని ఎవరైనా మనిషి బొమ్మలు కావాలంటే వాళ్ళు వేస్తారు. ఆయన ఫోన్ చేసేవాడు ఇలా గొప్ప కార్యక్రమాన్ని ఊహించలేదు, మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మమ్మల్ని అభినందించేటటువంటి సందర్భం. అలాగే సరసభారతి విశ్వనాథ గారి మీద ఈ ఊళ్ళో ఒక కార్యక్రమం చేయాలి అని అనుకుని దానికి కావలసిన గ్రౌండ్ అంతా కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ందరినీ ఆహ్వానించి మీతో ఈ సాయంత్రం గడపాలి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చేస్తున్నాం. కనుక మీ అందరి యొక్క సహృదయ స్పందనకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు అసలు కార్యక్రమానికి వెళ్లే ముందు ఒక్క 2 మనం లేచి మౌనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే మనం చూసాం వారం క్రితం విశాఖపట్నం తూర్పు తర్వాత విజయనగరం మొత్తం శ్రీకాకుళం దాకా హుజు హుజు జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైన శ్రీ ఉత్తర మీదుగడు 36-37 మంది జనాన్ని నష్టపోయి అనేక కోట్ల ఆస్తులకి ధ్వంసం చేసినటువంటి ఆ తుఫాను బాధితులు ఆ మరణించిన వారికి మనం సంతాప సూచనగా 2 నిమిషాలు మౌనం పాటించడం, దాంతో పాటుగా ఈ మధ్యనే 78 సంవత్సరాలు కలిగినటువంటి రేడియో అక్కయ్య అని పిలువబడేటువంటి త్వరగా జ్ఞానపీ రాణి గారు చనిపోయారు. వారిద్దరి మృతులకి మనం 1 నిమిషమో 2 నిమిషాలో మౌనం పాటించి మన కార్యక్రమం గతం ఒక సముచితమైన చర్యగా భావిస్తూ మిమ్మల్ని అందరినీ 1 నిమిషాలు నీటి నిలబడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ పర్మిషన్తో మీరు కూర్చొని మాట్లాడండి. 19 మాది వీరు మా ఆంజనేయస్వామి దేవాలయం ఉందని చెప్పాను. నేను ఆ చుట్టుపక్కలే వీయులోనే చుట్టుపక్కలే వీయులోనే చదువుకున్నాను. దెదవాడ కా డిగ్రీ కాదు, డిగ్రీ వరకు దెదవాడ కాలేజీ ఎక్కడ కాలేజీ చదివాను. బిఈ డిగ్రీ సైన్స్ మాస్టర్గా జిల్లా పరిషత్తులో పనిచేసి హెడ్ మాస్టర్గా 11 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. 98లో రిటైర్ అయ్యాను. నేను మా దగ్గర నుంచి తెలుగు సాహిత్యం అంటే చాలా అభిమానం ఉంటుందో దీన్ని ఈ క్షేత్రాన్ని నేను ఎందుకని మా చేతనంత వరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నా. విశ్వనాథ సత్యనారాయణ గారు నేను కాలేజీలో చేరక ముందు నుంచే నాకు ఆయన వింటాం. ఆయన గురించి మా ఫ్యామిలీ అంటే మా కుటుంబం, మా నాన్నగారు హిందూపురంలో మున్సిపల్ హైస్కూల్లో 22 సంవత్సరాలు గ్రేడ్ 1 పండితులుగా పనిచేశారు. ఆ సందర్భంలో విశ్వనాథ సత్యనారాయణ గారు గదవాడ కాలేజీలో బాగా తెలిసిన వాళ్ళు గురించి జొన్నలగడ సత్యనారాయణమూర్తి గారు, శాస్త్రీ లెక్చరర్ జటావల్లధర పురుషోత్తం గారు వీరందరూ కూడా ఆ ప్రాంతానికి ఉపన్యాసాల కోసం వస్తే మా ఇంట్లోనే ఉండేవారని అక్కడ భోజనం చేసి మా ఇళ్లతో మా ఇంట్లో భోజనం చేసి ఆ ఉపన్యాసం చేసి మళ్ళీ తిరిగి వస్తుండేవారని మా అమ్మ చెప్పడం నాకు బాగా జ్ఞాపకం. అలాంటి వారితో ఆ విధంగా పరిచయం. మా నాన్నగారు వీయూరు హైస్కూల్లో తెలుగు పండితులుగా పనిచేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆహ్వానించి వారం రోజులు రామాయణ కల్పవృక్షం మీద అద్భుతమైన ఉపన్యాసాలు చేయించడం నాకు జ్ఞాపకం. ఎందుకంటే అప్పుడు 9 అక్కడ చదువుతున్నా కనుక జ్ఞాపకం బాగా ఉంది నాకు విషయంలో. అలాగే కాగంటి హైస్కూల్లో జ్యోతిర సూర్యనారాయణ మూర్తి గారు అనేటువంటి తెలుగు పండితులు ఉండేవాళ్ళు, బుద్ధప్రసాద్కి బాగా దగ్గర వారాని గురువు అటువంటి వాళ్ళు, పవన్ గడ్డలో కూడా పనిచేశారు ఆయన. ఆయన కూడా విశ్వనాథ గారి మీద ఈ కార్యక్రమాలు చేశారు. అలాగే ఉయ్యూరు హైస్కూల్లో నేను సైన్స్ మాస్టర్ అయినా సైన్స్ లో బాగా సైన్స్ కంటే తెలుగులో అభిమానం ఎక్కువగా ఉంటుంది కనుక మా సైన్స్ ల్యాబొరేటరీనే ఒక సాహితీ క్షేత్రంగా చేసి విశ్వనాథ వారి మీద అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేశాం. కనుక ఎంత చింతల నరసింహశాస్త్రి గారు అని ఆయన, ఇంకొక ఆయన సుబ్బారాయుడు గారు అనేటువంటి వారిద్దరు కూడా చాలా గొప్పగా ఆ రోజు మాట్లాడారు. అలాగే 8 ఏళ్ల క్రితం ఇందాక మనం రావాల్సి ఉన్నటువంటి ఎడవల్లి మనోరమ అనేటువంటి ఆమె, బెల్లంకొండ శివకుమార్ అనేటువంటి ఎవరు, తర్వాత మడక సత్యనారాయణ గారు రావడం ఆయన ప్రొఫెసర్, ఈ ముగ్గురు కూడా వచ్చి విశ్వనాథ సత్యనారాయణ గారి మీద కనిత్వాన్ని రచనల మీద చక్కని ఉపన్యాసాన్ని 3 గంటల పైన వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. ఆ తర్వాత మా ఆంజనేయస్వామి దేవాలయంలో మన పురాణాలు మనం నమ్మదగినదేనా, పురాణాల మీద మనకి ఏమిటి ఏ అవగాహన ఉండాలి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తే వాళ్ళందరూ వచ్చి దాంట్లో పాల్గొన్నారు. కానీ ఇవాళ అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోతున్నారని మీకు మరొకసారి మనవి చేస్తూ ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటిది నేను మీరు చెప్పదలుచుకున్నాను. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినట్లుగా గొప్ప కవిత్వం రాసిన వాడు ఈ దశాబ్దం శతాబ్దంలో లేదు. దాని అన్నిటికీ కూడా ఆయన ఎన్నో నవల దశ పెద్ద పెద్ద నవల 1000 పదగలనేటువంటి నవల ఆయన 10 రోజుల్లో ఆయన పుస్తకం ఇస్తే కూడా డిక్టేట్ చేస్తారని చెప్పేస్తుంటారు. ఆ 10 రోజుల్లో చెబితే ఆయన తమ్ముడు
విశ్వనాథ వెంకటేశ్వరుడు గారని ఆయన సదస్సులతో రాశారు. దీని ఆంధ్ర యూనివర్సిటీ పోటీ పరీక్ష పోటీకి పంపించారు. అంటే నవల బెస్ట్ నవల దేనికని ఈ నవలకి. అప్పుడే అదే సమయంలో అడవి బాబిరాజు గారు రాసినటువంటి నారాయణరావు అనేటువంటి నవల, ఈ రెండింటికి ఏది దేనికి ఇవ్వాలి అనేటువంటి ఒక సందిగ్ధంలో పడి రెండు చాలా గొప్పగా ఉన్నాయని రెండింటికి కూడా రెండు ఒక దానికి 10,000 దీనికి 10,000 అవార్డు ఇచ్చినట్లు గెలుచుకున్నటువంటి నవల. ఒక రకంగా ఆంధ్రుల యొక్క ఇతివృత్తం అదంతా కూడా మన దేశం మన సంస్కృతి మనం ఎలా ఉండి ఎలా పాడైపోయింది అనేటువంటి దానంతటి కూడా చర్చించినటువంటి సంస్కృతి మహాకావ్యం అంటారు ఇంగ్లీష్ లో ఎపిక్ అంటారు దాన్ని. అలాంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యం లాంటి నవలని రాసినటువంటి వాడు విశ్వనాథ. ఏకవీర అనేటువంటి నవల మానసిక సంఘర్షణకి అద్భుతమైనగా అర్థం పట్టేటువంటి నవల. ఈ నవల మన సినిమా కూడా వచ్చింది, సిఎస్ రావు డైరెక్షన్ లో సినిమా వచ్చింది. ఎన్టీ రామారావు గారు, జమున, వై విజయ, వై కేఆర్ విజయ వీళ్ళందరూ కూడా నటించినటువంటి సినిమా. నారాయణ రెడ్డి గారు దానికి పాటలు మాటలు రెండు ఆయన సమకూర్చినటువంటి సినిమా, చాలా అద్భుతమైన సినిమా. అది కూడా చూస్తుంటే చాలా గొప్పగా ఉంది. ఈ రెండు కాక తెలియని కట్ట అనేటువంటి ఒక గొప్ప నవల రాశారు. సముద్రం ఎప్పుడు కూడా తెలియని కట్ట లోపల ఉంటేనే హాయిగా జనం జీవిస్తారు. మనసగా విశాఖలో విజయనగరంలో అది విరుచుకలక మీద పడితే ఎవరి వల్ల కాదు, దాని ఆపదం ఎవరి వల్ల కాదు. అలాగే దాంపత్యం అనేటువంటి ఈ సముద్రం ఒడ్డు దాటకుండా అబద్ధంగా అందులో కనుక ఉంటే ఆ దాంపత్యం అద్భుతంగా ఉంటుంది. తప్ప కడుగు వేస్తే జీవితం ఆ శరీరం గట్టలో కొట్టుకుపోయేటువంటి ఊళ్ళు అన్ని కూడా ఎలా పోతుంటాయో అలాగే ఉంటుంది అని చెప్పేటువంటి దాంపత్య రహస్యాన్ని చాలా గొప్పగా మానసిక సంఘర్షంతో అది కూడా చెప్పినటువంటి నవల అది. ఇక కల్పవృక్షం ఉండాలి. కల్పవృక్షం తర్వాత రామాయణం అనగానే వాల్మీకి రామాయణమే మనకి ఇంకొక ఎన్నో రామాయణాలు వచ్చినాయి. ఇక మిగతా రామాయణాలు ఎవరు చదవరు. వాల్మీకి రామాయణమే చదువుతారు. మళ్ళా విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణం చదువుతారు. ఎందుకంటే ఆయన సకల శక్తి యుక్తులు అన్ని కూడా దాదాపు నిక్షిప్తం చేసి దాదాపు 20 సంవత్సరాలు రాసినటువంటి మహాగ్రంథం అని కనుక దానికి అంత పవర్ ఉంటుంది. అలాగే భారతం అంటే తెలుగు భారతమే, వ్యాస భారతం పెద్దగా ఎవరికి పట్టదు. నన్నయ్య చిక్కన ఎర్రరా రాసినటువంటి భారతాన్నే అందరూ ఎక్కువగా చదువుతారు. తెలుగు భాషంటే చెప్తున్నా మిగతా వాళ్ళకి. అట్లాగే భాగవతం అంటే వ్యాసులు రాసిన భాగవతం ఎవరికి అంత రుచించదు. పోటళ్ళ గారు రాసిన భాగవతమే అందరికీ. ఎందుకంటే ఆ పద్యాలు అందరికీ కంఠతా వస్తున్నాయి. చిన్నప్పుడు అందరూ కూడా చదువుకునేటువంటి పద్యాలు. అట్లా జనం మీద గొప్ప ప్రభావం చూపించేటటువంటి ఆ ముగ్గురిని మనం మన ఆంధ్రదేశానికి ఇచ్చేటటువంటి అదృష్టం మనకి లభించింది. కనుక అది శుక్ర ఒక విషయం చెప్తారు. లంకలో సీతాదేవి నిర్బంధం ఉంచాడు ఎవరు రావణాసురుడు. ఒకసారి ఆమె చూశాక ఆమె ఎలా కనపడింది అంటే బహుశా నాకు తెలుసులోకి ఎన్నో రామాయణాలు చదివినా జ్ఞాపకం, ఎంతో గీతా కూడా చదివింది జ్ఞాపకం. ఇక్కడ విశ్వనాథ రాసినటువంటి పద్యం లాంటి పద్యం నభుతో నభవిష్యది ఎవరు రాయలేదు. ఏమిటి అందులో గొప్పతనం ఒకసారి చెప్తారు. ఆకృతి రామచంద్రు విభవ ఆకృతి కంభీరు స్వామి చాపాకృతి కన్నుడను ప్రభు కృపాకృతి కైతిక ముందు రామ దేహాకృతి సర్వ దేహమునయందు రాఘవంశమౌళి ధర్మాకృతి కూరుతున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి ఆయన లంకలో కూర్చుంటే ఎలా కనపడితే రాముడికి రావణాకృడికైతే ఆకృతి రామచంద్రు విభవాకృతి ఆమె ఆకారం శ్రీరామచంద్రుడి యొక్క వైభవం అంతా కూడా మూర్తి భవిస్తున్నట్టుగా ఉంది. కన్బొమ్మ తీరు కన్బొమ్మలివి అది చాపాకులు చాపలాగా వర్ణిస్తారు కన్బొమ్మని అంటే విల్లు లాగా ఉన్నాయి. కన్నులను ప్రభు కృపాకృతి శ్రీరామచంద్రుడు పరమ దయాళు అందువల్ల ఆమె ఆయన కన్నులో రామచంద్రుని యొక్క కరుణ అంతా కూడా ఉచ్చిపడుతున్నట్టుగా ఉండదు. సర్వ దేహమున ఎందున అంటే ఆమె యొక్క శరీరం అంతా కూడా రాఘవ వంశమౌళి ధర్మాకృతి రఘువంశము యొక్క ధర్మం అంతా కూడా మూర్తీభవించిందా అన్నట్టుగా ఉంది. కూరుతున్న విధానం అంతా ఆమె కూర్చున్న విధానం ఎవరు మనలాగా బాధ్యత తెలుసుకున్నారంటే కాదు. ఈ జాతర ఒక చితమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి స్త్రీమూర్తి కూర్చుంటుందో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. స్వామి ప్రతిజ్ఞ అవుతే రామచంద్రుడు చేసినటువంటి ప్రతిజ్ఞకి మారు రూపంగా ఉంది. అంటే ఇక్కడ మనకు ఏమర్థమైంది, సీతాదేవిలో రాముడు తీసుకొచ్చి ఆరోపించాడు. ఎవరు చేయాలో నాకు తెలుస్తాం. ఎట్లా చెప్పాడంటే వాళ్ళకి అభేదం, సీతారాముడు కలిసి సంసారం చేసినటువంటి కాలం తక్కువ, వియోగమే ఎక్కువ. అయినప్పటికీ కూడా మనం ఆదర్శ దాంపత్యం అంటే వాళ్ళని గురించే చెప్పుకుంటాం, ఎవరి గురించి చెప్పాను. ఎందుకంటే శరీరాల కంటే మనసు చాలా ముఖ్యమైనది. ఈయన మనసు ఆవుని వదిలి పెట్టి ఉండదు, ఆవిడ మనసు ఈయన మనసుని వదిలి పెట్టి ఉండదు అనేటువంటి విషయాన్ని దానికి రాముడు దయామూర్తి అని చెప్పుకున్నాం మనం. సీతాదేవి కళ్ళు ఆ దయా స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి, అంటే రామచంద్రుడి యొక్క కళ్ళను తెలియజేస్తున్నాయి. ఒకవేళ ఆ దాని దయ కనుక దాటిపోయి ఎవరైనా కదా త్యజించిస్తే రామచంద్ర రామణాసురుడు లాంటి వాడు అక్కడ ఆమె కళ్ళు ఎలా ఉన్నాయి, బొమ్మ కళ్ళు బొమ్మలు ఒక విల్లు లాగా ఉన్నాయి. విల్లు ఏం చేస్తుంది, బాణం పెట్టి సంధించడానికి ఉపయోగపడతాయి. నువ్వు చచ్చిపోతావు కనుక నీ హద్దు దాటితే చచ్చిపోతావురా రామచంద్రుడి చేతిలో అని చెప్పేటువంటి హెచ్చరిక లాగా ఉన్నది. తర్వాత ధర్మ ప్రతిజ్ఞ ఉన్నవాడు రావుడు, అందుకనే మనం చెప్పుకున్నా ఇవాళ కూడా రామాలయాన్ని కట్టుకుని దేవుడు గుడి కట్టుకున్నామంటే అది విల్లు చేస్తుంది. ఆయన శృంగారం అంతా కూడా ధర్మానికి బద్ధమైందే, ఏదో మామూలుగా ఇవాళ మన సినిమాల్లో చూసే శృంగారం కాదు. ఇదంతా సీత కూర్చున్న విధానంలో ప్రత్యక్షం అయ్యేటట్టుగా విశ్వనాథ సత్యనారాయణ గారు రాజు హ్యాట్ ఆఫ్ అని తీసుకున్నారు. కనుక ఇది అతడికి ఎవరికి ఎవరు ఆంజనేయుడు కనపడ్డా కాదు, ఈవిడి కనపడి ఎవరు రామనాథుడు కనపడ్డ సీత ఇంత ఇంత వేదాంత తత్వాన్ని ఆ విధాల్లో ఆయన నిక్షిప్తం చేశాడు. కనుక ఇందాక నేను చెప్పాను మొదట ఇంత గొప్ప పద్యం నాకు ఎక్కడా కనపడలేదు. ఇంకా మరి ఇంత గొప్ప వారి గురించి చెప్తున్నప్పుడు ఆయన ఆనందం ఎలా ఉంటుంది, ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నారు చేత వరకు రామకోటి శాస్త్రి గారు అనేటువంటి ఆయన రండి సార్ కానీ పెద్ద కావాలి విశ్వనాథ సత్యనారాయణ గారి మనవరు పేరు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు తాతగారి పేరు మీద విశ్వనాథ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని ఎంతో గొప్ప సాహితీ సేవ కూడా వారు చేస్తున్నారు అక్కడ పెద్దవాళ్ళు. అందుకని కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఒక అద్భుతమైన తన అనుభవాన్ని చెప్తారు, ఒక పద్యంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే పొరపాటై జరిగించి తిని ప్రభు సరే పోయి మరీ జన్మకు పరమోపజ్ఞాన నిధాన దివ్య ధిషణాభ్రావిష్ణువు విశ్వనాథ రసోలంకిత సహితీ విమల తీర్థ స్నాన కూతాత్మగా కరుణింపం తగు ముక్తి మాత అటుపై కాశ్మీర చెవియన నాకు ముక్తి అక్కర్లేదయా, విశ్వనాథ పాదోదకం తాగితే కాదు నాకు, అంతకంటే నాకు ఇంకేం అదృష్టం అక్కర్లేదు అని చెప్పాడంటే గొప్ప అంత గొప్పతనం ఏంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఎవరంటే ఇంతకీ కేతవరు రామకోటి శాస్త్రి అంటే మీరు టీవీలో కూడా ఎప్పుడు చూస్తున్నారు, కాకతీయ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ ఉంది, కాచ్యాయని విద్మహే అనేటువంటి పేరు విని ఉంటారు. ఆవిడకి తండ్రి గారు అనమాట, గురివాడే వాళ్ళకి. సరే ఇప్పుడు కొన్ని చిన్న చిన్న నవలలో విశ్వనాథ చూపించినటువంటి విశ్వనాథం ఎలా ఉండదు అంటే కాస్మిక్ సౌండ్ ఎలా ఉండదు అనేటువంటి దాని మీద ఒక ఆవిడ రాసినటువంటి వాళ్ళు కొంత జిస్టు మీకు తెలియజేస్తున్నా. వీర వల్లడు అనేటువంటి ఒక నవల, చాలా చిన్న నవలే కానీ చాలా గొప్ప నవల అది. వల్లప్ప అతని పేరు, ఆయన స్కూల్లో పిల్లలందరూ కూడా మేస్టర్ అయ్యారు, వల్లప్ప వల్ల కాదప్ప ఏం పేరు రా ఈ పేరు అని ఆయన్ని స్వీకరించుకుంటుంటే అతనికి తల్లి దగ్గరికి అమ్మాయి పేరు మాత్రమే అందరు చెప్తున్నారే అని చెప్తుంటే ఆ తండ్రి జ్ఞాపకం చేసుకుని ఇతనికి ఒక కథ చెప్తాడు, ఒక స్ఫూర్తి గాయకమైన కథ. గొప్ప సమాజ పరిస్థితి ఇందులో ఉంటుంది, లోకజ్ఞత అందులో ఉంది, సర సంభాషణమైన సరసమైనటువంటి సంభాషణ అందులో కనపడతాయి. మల్లడు ఈ కుటుంబానికి పాలేరుగా ఉంటాడు, తాత తండ్రి దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి వాడి దగ్గర కూడా ఇతను పాలేరుగానే ఉంటాడు. హరిజనుడు కూడా అతను కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని మిగతావాడి చేతుల్లో పడి వాళ్ళందరినీ ధ్వంసం చేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి పాలేరుకుండే విశ్వాసాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని అతను విజృంభించి వాళ్ళందరినీ కాకుండా చేసి ఆ కుటుంబాన్ని కాపాడుతాడు. కనుక కులం కంటే మానవత్వం చాలా గొప్పది, విలువైనది అనేటువంటి విషయాన్ని విశ్వనాథ దక్షిణాన ఈ నవల్లో మనకి చిన్న నవల్లో చేశారు. అలాగే రెండవది మా బాబు అనేటువంటి నవల, ఇది కూడా చిన్నదే. హింసకి పరిహాసానికి ఎవరైనా కనరా ఒక బాబు అనేటువంటి వాడు బలైపోయాడు. అతను దానిలో ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు. తను చంపాలి అనుకునేటువంటి ఒక పాముల వాడిని పంపించి తను చంపమని పంపిస్తే ఆ పాముల వాడి తప్పే, పంపించిన వాడి తప్పు, కనుక దీన్ని మనం ఏం చేయకూడదని క్షమాభిక్ష ఇచ్చి వాడిని ఏం చేయకుండా పంపిస్తాడు. కనుక అందులో కుశల కౌశలమ్మ అనేటువంటి ఒక పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్రని కూడా చాలా ఉదాత్తంగా తీర్చిదిద్దారు. అలాగే కుణాలు కుణాలుని శాపం అనేటువంటి ఒక చిన్న నవల ఉంది. స్నేహం ఎంత తీయగా ఉంటుందో ఆ నవల మనకి అర్థంగా చెప్తుంది అన్నమాట. అధికార దుర్వినియోగం కానీ, ధర్మం మీద ద్వేషం కానీ, డబ్బు మీద వ్యామోహం కానీ, పదవి మీద వ్యామోహం కానీ, అధికారం మీద వ్యామోహం కానీ ఉంటే వాళ్ళు పనికిరారు. స్నేహం ఒకటే అందరినీ కట్టి పడేసేటువంటి ఒక బంధం అని చెప్పినట్టుగా ఆ నవల మనకైంది. అందరికీ చెప్పినటువంటి ఇంకొక ఇంకొక చిన్న నవల హాహాహూహు. ఈ నవలలో ఈ హాహాహు అనేటువంటి ఒక జంతువు అది ఎక్కడ లండన్ లో ట్రఫాల్గర్ స్క్వేర్ అనేటువంటి చోట పైనుంచి కింద పడిపోయి లేకుండా ఉండదు. అప్పుడు ఆ జంతువును చూడటానికి విపరీతంగా జనం అందరూ మోగుతారు. సైంటిస్టులు వస్తారు, భాషా శాస్త్రవేత్తలు వస్తారు, వీళ్ళందరూ కూడా ఎవరి భాష ఎవరి విషయం వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ జంతువు ఎలా ఉందో విశ్వనాథ సత్యనారాయణ గారు రాస్తున్నారు. మెడ వరకు మంచిగా ఉంటుంది, ఆ పైన గొర్రపు తల ఉంటుందని. నిక్కించేటువంటి చెవులు ఉంటాయి, కాళ్ళకు కడియాలు ఉంటాయి, చేతులకు కూడా కడియాలు ఉంటాయి. అలా అది మూర్ఛలో కింద పదుగుతుంది అనమాట. 15 రోజులు అయిపోయింది, దానికి ఏదో వీళ్ళు ఏం పెట్టినా అదేం టెన్షన్ లేదు. ఒక రోజున దాని నోటం పడి ఒక మాట వచ్చింది. ఏమని వచ్చిందని, టీమ్ దక్కవచ్చు, నాకేమైంది అని ఒక మాట వచ్చింది. అక్కడే ఉండేటువంటి భాషా శాస్త్ర పండితుడు దీనికి బాగా సంస్కృతం బాగా వచ్చు అని ఒక మాట తీసుకున్నాడు. తర్వాత ఆర్చిబిషప్ గారు ఒక తెలుగు ఆర్చిబిషప్ అంటే చర్చిలో ఉండేటుంటారు, ఆయన వచ్చాడు. దీన్ని అడిగాడు, ఎవరికి ఎవరికి ఏమిటి ఏ రకమైన ఆలోచన ఉంటుందో చెప్తుంది. జంతువు నీ కొలం ఏదని అడిగారు. కనుక ఆ కొలం ఏంటంటే అప్పుడు దానికి నవ్వి నవ్వు వచ్చింది. ఏది ఆ హాహాహుకి నవ్వు వచ్చి, అల్పత మనుష్య, ఎంత అల్ప బుద్ధురా మనుషులు మీరు, కొలము గోత్రము కావాలా, నేను ఎక్కడో వచ్చా, నా సంగతి ఏంటో, నాకు ఏం కావాలో తెలుసుకోవాలి పోయి, నా కొలం ఏంటి గోత్రం ఏంటి అడుగుతారా, ఎంత అల్పస్థితిలో ఉన్నారా మానవుడు అని జాలి పొందిందని ఆ నవల యొక్క సారాంశం అన్నమాట. అలాగే కడివి చెట్టు అనేటువంటి ఒక గొప్ప నవల, అది చారిత్రాత్మకమైన నవల, కదంబ వంశం అనేటువంటి దాని మీద రాసినటువంటి చిన్న నవల. ఈ కడివి చెట్టు ఆయన వర్ణిస్తారు ఒక చోట, శుక్లపక్ష చంద్రుడి లాగా పెరుగుతుంది అంటారు. అక్కడ దాంతోపాటు మయూర శర్మ అనేటువంటి వాడు కూడా పెరుగుతుంటాడు. అంటే చంద్ర కళలకి ఇతని వయస్సు యొక్క పెరుగుదలకి ఒక రకమైన కోరిక చూపిస్తూ చెప్తుంటాడు. శాతవాహన రాజ్యంలో ఖానాపూడు అనేటువంటి తోట పల్లవుల అధీనంలోకి వెళ్ళిపోతున్న రాజ్యం అంతా కూడా. పల్లవులు చాలా ప్రాథమికంగా అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా హత్య చేసుకుంటారు. ఇతని పేరు మురారి. ఆ మురారి శర్మ అక్క తండ్రి తాత వీళ్ళందరినీ కూడా చంపేస్తారు. పగ తీసుకోవాలనేటువంటిది ఇతని మనసులో ఒక ఆలోచన వస్తుంది మయూర శర్మకి. రామశాస్త్రి అనేటువంటి ఆయన ఈ మయూరుణ్ణి పెరుగుతాడు. నిద్రలో కూడా ఇతనికి స్వప్నం ఏమవుతుందంటే, తను తన కుటుంబాన్ని చంపిన వాడిని ఎలాగైనా సరే పట్టుకొని వాడిని చంపేయాలి అనేటువంటి ఆ కలలు ఈ కుర్రాడికి వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులను చంపిన వాడిని ఏ విధమైనా సరే క్షమించకూడదు, వాడిని నాశనం చేయాలనే ఆలోచన ఉంటుంది. జాతిని తన జాతిని రక్షించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. దానికంటే ఏదో పగ తీసుకోవడం మన సినిమాలో రాయలసీమ పక్క, తన జాతిని రక్షించుకోవాలి అనేటువంటిది చేసుకొని అది తన సంస్కృతిని జాతిని రక్షించుకోవాలనేటువంటి ఒక తపన అతనిలో గురాజుల్లో పెరుగుతుంది. అతని ప్రతిజ్ఞ ఈ నవలలో మనకి చాలా గొప్పగా కాబట్టి దాన్ని తీర్చిదిద్దారు. కనుక ఇప్పుడు ఒక్కసారి మనం చదువుకున్న నవల్లో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క మాటలు చెప్పాలంటే, వీరవల్లుడిలో మానవత్వం చూపించాడు విశ్వనాథ, మా బాబులో కృతజ్ఞతను చూపించాడు, కడివి చెట్టులో మనిషికి ఎంత పట్టుదల ఏదైనా కార్య సాధన చేయాలంటే దాన్ని చూపించాడు, హాహాహుహులో భారతీయ సంస్కృతి యొక్క వైభవాన్ని వికాసాన్ని చూపించాడు, తరగా ఇవన్నీ కూడా ఈ చిన్న నవలలో ఆయన తీసుకున్నాడు. ఇవే చిన్న నవలలో వినిపించినటువంటి విశ్వనాథం అన్నది ఒక దీని మీద రీసెర్చ్ చేసినటువంటి ఆవిడ. అది నేను విశ్వనాథ అయింది అనమాట. అంటే ఆ విశ్వనాథమే విశ్వనాథ ఇచ్చినటువంటి నాదంగా మనం భావించుకున్నాం. అందులో కొన్ని విషయాలు విశ్వనాథ గారు చెప్పినవి కానీ, లేకపోతే వాకాడి పాండురంగారావు గారు చెప్పినవి కానీ, లేకపోతే కోడ సంపత్ కుమార్ సుప్రసన్నాచార్య గారు చెప్పినవి కానీ, మననం చేసుకోవాల్సిన విషయాలు మనకున్నాయి. అది ఒక్కసారి 2 నిమిషాలు విషయాలు చెప్తాను మీకు. సనాతన ధర్మం అని మనం ఆవులు మాకు చెప్పుకుంటూ ఉంటాం. ఈ సనాతన ధర్మం మళ్లీ రాదు. వేద మతాన్ని అనుసరించడమే ప్రపంచానికి శాంతి లభిస్తా, అనుసరిస్తేనే ప్రపంచానికి శాంతి లభిస్తుంది. ఎన్ని యుగాలు వచ్చినా వేదిజం ఒక్కటే దాన్ని గట్టెక్కుస్తుంది, దేశాన్ని సంస్కృతిని అని చెప్తాడు విశ్వనాథ. తర్వాత భారతీయ మందిరానికి ఎన్నో దారులు ఉంటాయి. ఎవరు ఏ దారులు కావాలంటే అలాగే ఢిల్లీ వెళ్ళాలి, ఎన్ని పక్క నుంచి మనం వెళ్ళాలి. అందులో తెలుగు దారి పేరు విశ్వనాథ అన్నాడు వాకాడి పాండురంగారావు గారు సుప్రసన్న. విశ్వనాథ సాహితీ తీర్థానికి కూడా ఎన్నో దారులు ఉన్నాయి. అందులో ఒక దారి పేరు కోవెల సుప్రసన్నాచార్య దారి అని వాకాడి పాండురంగారావు గారు చెప్పడం చాలా గొప్పదైనటువంటి విషయం. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఆర్థికమైనటువంటి మానవులు ఎంత నిజంగా మనకు కనిపిస్తారంటే డబ్బు సంపాదన మనం చూసుకుంటున్నాం. ఆకలి మానవుడు కూడా అంతే నిర్దిష్టంగా మనకు కనిపిస్తుంటాడు. ధార్మిక మానవుడు కూడా అందులోనే ఉన్నాడు. కనుక ఈ మూడిని వేటి మూడిని వేరు చేసి చూడకూడదు. అన్నిటిలోనూ ఒక స్టెప్పులుగా ఉన్నాయి. ఆ స్టెప్పుల్ని అర్థం చేసుకోవాలి అని చెప్తారు. ఈ శతాబ్దం యొక్క సైన్స్ చరిత్ర ఈ మూడు విషయాన్ని కూడా చర్చించి చెప్పాయి అన్నారు. దేశ కాలాలకి అతీతంగా ఉండేటువంటి భారతీయ సంస్కృతిని అది క్షీణించిపోతుందని, తన రచనలో కన్నీరు కాచినటువంటి మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు అని చెప్తారు. ఆ తపస్సుకి ఆ తపస్సు యొక్క కన్నీటిలోంచి ఘనీభవించినటువంటి మహోజ్వల రత్నమే కల్పవృక్షం అనేటువంటి విషయాన్ని చెప్పారు. కల్పవృక్షంలో 1000 పడగలు ఉంటాయి. ఈ 1000 పడగలు కల్పవృక్షం రెండు కూడా మన సంస్కృతికి చిహ్నాలుగా ఆవిడ ఎస్టిమేట్ చేశారు. ఎలాగంటే 1000 పడగలలో కాస్మిక్ రిధం విశ్వ లయ ఉన్నది అని చెప్తారు. అలాగే ఇందులో 3 అంచులు 3 స్టెప్స్ లాగా ఉంటాయి. సమకాలీన జీవితం కనిపిస్తుంది, సంక్లిష్ట అందులో కనిపిస్తుంది, కల్లోలం సృష్టించేటువంటి అనేకమైన అంశాలు అందులో ఉంటాయి, మానుష ప్రపంచం అంతా కూడా ఇందులో ప్రతిబింబిస్తుంది. కనుక అదొక భాగం. ఇక 2వ అంశం ఏంటంటే అందులో ఉండే పాత్రలు ప్రాథమికమైనటువంటి మన మనసులో ఉండేటువంటి భావాల మూలాలకి అది ఆలవాలాలుగా ఉంటాయి. 3వది మూల చైతన్యంతో విశ్వ చైతన్యాన్ని లంకె వేయటం అనమాట. దాని ఇద్దరిని కనిపిస్తారు కలపటం. ఈ 3 అంచెల్లో విశ్వనాథ 1000 పదగల్ని చాలా అద్భుతంగా ఆయన తీర్చిదిద్దాడని మన వాళ్ళందరూ కూడా అంటే విశ్వనాథలో విపరీతమైనటువంటి భావ తీవ్రత ఉంటుంది. పద్యం రాస్తుంటే అది సరవేగంగా వెళ్లిపోతూ ఉంటుంది. ఆ భావమే శబ్దాన్ని, ఏ శబ్దాన్ని ఎక్కడ కావాలో అక్కడ పడేట్టుగా చేస్తుంది. ఆయన ఆలోచించాడు, ఆ శబ్దం వచ్చి అక్కడ కూర్చుంటుంది. అది ఆయన గొప్పతనం, అది ఆయన గొప్పతనం అని కూడా ఎస్టిమేట్ చేసి చెప్తున్నారు. సుందరకాండలో వాల్మీకి మహర్షి అవండి స్వామి ఉన్నారా, ఆపదుద్ధారక హనుమాన్, సుందరకాండలో హనుమాన్ మంత్రాన్ని వాల్మీకి మహర్షి ప్రతిష్ఠిస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు తన సుందరకాండలో హనుమాన్ ఉద్ధారక మంత్రం అనేటువంటి మంత్రాన్ని నిక్షిప్తం చేశారు అని విశయజ్ఞుడైన బాగా చెప్పుకున్న వాడు చెప్తే నేను తెలుసుకొని మీకు చెప్తాను. తర్వాత యుద్ధ తాండవం విశ్వనాథం వర్ణించిన తీరు మిగతా వాళ్ళు వర్ణించిన తీరుకి చాలా తేడా ఉంది. ఎందుకంటే రావణుడి యొక్క అన్వేషణ ఇందులో కనిపిస్తుంది. ఏ అన్వేషణ? ఈశ్వరుడు యొక్క అన్వేషణ అంతా కూడా కనిపిస్తుంది అతను అందులో. కనుక రాముడు నారాయణ రూపం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు సాగు సిద్ధపడతాడు, సరిపోతాడు. అప్పటి దాకా వాడు సాగు. కనుక తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడని వాడు తెలుసుకుంటాడు. చైతన్య ప్రకృతి వాటిలో ఉండేటువంటి ఆ దైత్య ప్రకృతి అప్పుడు నశించి ఆ దానిలోంచి దివ్య ప్రకృతి ఒకటి ఏర్పడుతుంది. అక్కడితో రాక్షస సంహారం అయిపోయినట్లుగా మనం భావించాలని అనాదాన్ని తీసుకొచ్చారు. అందుకనే కల్పవృక్షం అంటే ఏం చెప్తారంటే భారతీయ సారస్వతంలో కైలాస శిఖరం ఎంత ఉన్నతమైనదో మన హిమాలయ పర్వతాల్లో కాల్ప వృక్షం అంత ఉన్నతమైనటువంటి శిఖరాగ్రహణం ఉన్నది అని పూజారు. ఇంకొకటి అందరికి అదనగా వెయ్యి పడంలో నవలుగా చదువుకుంటాం. అందులో కుండలిని శక్తి యోగ శక్తి ఉంది, సాధన దాన్ని సాధించేటువంటి విధానం ఉంది. అందరూ కూడా ప్రతీకలుగా ఉంటాయి, సింపుల్స్ గా కనపడతారు. ధర్మారావుని ఇక్కడ ఎస్టిమేట్ చేసినటువంటి సుప్రసన్నాచార్య గారు ఏమంటారంటే ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇందులో ఈ వెయ్యి పడగల్లో మూడు ముఖ్యమైన క్యారెక్టర్లు ఉంటాయి. ధర్మారావు ఆయన ఆ ధర్మారావు మహామనీషికి ప్రతినిధిగా భావిస్తున్నారు. ఈ గుడి కట్టినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి తండ్రి పేరు అక్కడ రామనాథ రామేశ్వర శాస్త్రి అని చెప్పుకున్నారు ఆయన. అది భూమికగా అంటే ఒక బేస్ కింద తీసుకున్నాడు. ఈ ధర్మారావు భార్య అరుంధతిని ఆరోహణ చేసేటువంటి ఒక చైతన్య స్వరూపంగా ఆయన ఎన్నుకున్నాడు. గీరిక ఈ మొత్తానికి హృదయ భాగం అనేటువంటి విషయాన్ని ఈ రామాయణ వెయ్యి పడగల్లో ఆయన నిక్షిప్తం చేశారు. ఆ దృష్టితో ఆ రామాయణాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. మీ అందరూ రేడియోలో దాదాపుగా 18 వారాలు 20 వారాలు 22 వారాలు వెయ్యి పడగ మీద రేడియో నాటకాలు మీకు చేశారు. చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. మన ఆదిత్య ప్రసాద్ గారు రేడియో స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ప్రసారం అయింది. ఇంకొకటి విశ్వనాథ ఏదైనా శైవుడా విష్ణువా దేనికి చెందుతాడు అంటే మన అన్ని పరిశీలించిన వాడు చెప్పిన మాట అంటే ఆయన హరిహరాద్వైత అద్వైతి హరుడు కాదు హరి కాదు, ఆ రెండింటికి భిన్నమైనటువంటి రూపాన్ని ఆలోచించాడు. ఎందుకంటే ఆయన ఎక్కడైనా దేవాలయాన్ని కలిపితే శివుడు కనపడితే అందులో విష్ణువుని చూస్తారు, విష్ణు దేవాలయాన్ని కలిపితే శివుడు కనపడతాడు. అది ఆయన గొప్పతనం. విష్ణువు శివుడు లాగా కనిపిస్తుంటాడు. తిరుమల వెంకటేశ్వర దగ్గరికి వెళ్తే ఆయన చేతిలో ఉండే చక్రంతా వాసుకి శివుడి చేతులకు చుట్టుకునేటువంటి వాసుకులాగా కనపడ్డాడు. తర్వాత తిరుమలేశుని మీద ఉండేటువంటి వంగనామాలు ఉన్నాయే త్రిశూలం లాగా కనపడ్డాడు. ఆయన చేతిలో ఉండే శంఖ ఉండే గజముఖుడైనటువంటి వినాయకుడు లాగా కనపడ్డాడు ఆయన. తర్వాత నిరువుపట్టు ఇందాక చెప్పినట్టు త్రిశూలం లాగా కనపడింది. ఇది ఆయన దర్శించినటువంటి రూపం. మనకు కనపడదు, మనకు ఆ నిరువుపట్టు అయినా కనపడదు, ఇంకేం కనపడదు. ఎందుకంటే మన మనసులో పైన చూసుకుంటున్నాం. అలాగే ఆయన ముందంగి వేణుగోపాల శతకం అనేటువంటి శతకం రాశారు. అందులో కృష్ణమూర్తిని చూస్తారు, విష్ణుమూర్తిని కృష్ణుని నెపలిపించాం కృష్ణుడు ఉంటుంది కదా, అది సుర గంగ తరంగాల్లాగా ఉంటే ఆకాశ గంగ తరంగాల్లాగా కనపడ్డాయి. తర్వాత పిల్లల ద్వేగం ఉంటుంది కదా కృష్ణుడికి, అది ఖడ్వాంగ శివుడి చేత ఒక ఆయుధం ఉంటుంది, ఆ ఖడ్వాంగ ఆయుధం లాగా కనపడుతుంది. ఈ దేవుడికి ఉండేటువంటి రత్నాలు హారాలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ పాకే పాములు లాగా కనపడ్డాడు. శివుడి చుట్టూ పాములు పాడుతుంటాయి అలా కనిపించారు. అలాంటి శివుణ్ణి ఆయన దర్శించేటట్టు విష్ణు కృష్ణమూర్తులు. అందుకనే నేను ఏదైనా ఒక శబ్దాన్ని ఏరుకొని అక్కడ పెడదామని నేను ఆలోచించను, అది వచ్చి పడిపోతుంటాయి, అది నా కాదు పరస్థితి దేవుళ్ళని కటాక్షించిన తీరు అని చెప్పారు. అందుకే ఒక మాట అంటారు, నా చేతము శబ్దము ఏరుటకు చిన్నము నిల్వదు, ఒక్క క్షణం కూడా ఆ శబ్దం ఈ శబ్దం వేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన నాకు రాదు, నా గత ఏమిటో తెలీదు, ఆ శబ్దాలు అలా పడిపోతాయి, అందుకని నేను గొప్పవాడిని అయ్యా గాని ఇది నా గొప్పతనం కాదు, సరస్వతి యొక్క గొప్పతనం అని చాలా విడంబరంగా చెప్పుకున్నాడు. తర్వాత వేయి పడగల నాటక సినిమా అదే నవలంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అందులో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టికి మూలమైనటువంటి ఒక మాస్ ద్రవ్యం కింద మన వాళ్ళు అంతరూ కూడా భావిస్తారు. విశ్వనాథ సాహిత్య నిర్మాణంలో ద్విముఖంగా ఉంటుంది, ఒకటి వేయి పడగలు రెండు కల్పవృక్షం. ఆ రెండు గురించి ఆలోచిస్తే దిగులవన్నీ కూడా ఒక్కొక్క దానికి అనుబంధాలు, కొన్ని దానికి కొన్ని దీనికి. అంటే అందులో పాము కనబడుతుంది, కల్పవృక్షంలో వృక్షం కనిపిస్తుంది. మానవుడు ఆది కాలం నుంచి చెట్టును పూజించాడు. మనకి రాజు చెట్టు అంటే దేవుడు గంగానమ్మ దేవుడు స్వరూపంగా భావిస్తాం. పాము పాము నాగుల తల్లి రోజున పంచింది రోజున పాలు పోస్తాం. కానీ ఈ రెండు కూడా మనకి మన జాతికి ఒక చిహ్నాలు, ఆ జాతి చిహ్నాలు. తర్వాత ఇంకొక మాట, మరి ఇంత గొప్ప ఆయన రెండు నిమిషాలు మీ 10 నిమిషాలు
ఒక కుదరదు.
మా కాలంలో మేము అందరం చూసినటువంటి ఇద్దరు మహాకవులు, ఒకరు విశ్వనాథ సత్యనారాయణ గారు, రెండోది శ్రీశ్రీ. మనకు అనిపిస్తుంది శ్రీశ్రీ బాగా సినిమా కాదు కాదని మనకి ఎవరు ఆయన రాసినటువంటి మా మహాప్రస్థానం అందరికీ తెలిసిందే. మరి ఈ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఎలా చెప్తున్నారంటే విశ్వనాథ వారు శ్రీశ్రీ అంటే చాలా అభిమానంగా ఉండేవారు, శ్రీశ్రీ కూడా విశ్వనాథ్ అంటే చాలా గొప్ప అభిమానం ఉండేది. వారు చెప్పిన మాదిరి చెప్తే నేను సొంత కలిసి కలుస్తాను కాదు. ఒకప్పుడు శ్రీశ్రీ చేతిలో రూపాయి కూడా లేకుండా మద్రాసు నగరం అంతా కూడా బలాభివృద్ధి తిరుగుతుండేవాడు. అప్పటికి ఇంకా సినిమాలో ఛాన్సెస్ ఏం లేవు. అప్పుడు రాసుకున్న ఒక మాట నిన్ననే నాకు ఎక్కడో దొరికింది, మద్రాసు నగర వీధుల్లో, ఇది ఆయన రాసిందే, నేను సొంతంగా మాట్లాడు, ఆకలితో మారుతూ తిరుగుతున్న రోజుల్లో నా ప్రాణాన్ని నిలబెట్టినది రెండే రెండు. ఒకటి కార్పొరేషన్, మద్రాస్ కార్పొరేషన్ కుళాయి నీళ్లు, రెండు విశ్వనాథ సత్యనారాయణ కవిత. అది ఎంత గొప్పగా చెప్పారు మనం చెప్పగలం అన్నమాట, అంత గొప్పగా చెప్పారు. తర్వాత ఆయన మీద ఒక అద్భుతమైన కవిత రాశాడు శ్రీశ్రీ, మాట్లాడే వెన్నెముక. విశ్వనాథ్ అంటే మన వెన్నెముక మాట్లాడుతున్నాం అంతా, ఇప్పుడు ఏం మాట్లాడదు, కానీ ఆయన చూస్తే మాట్లాడే వెన్నెముక లాగా కాబట్టి ఈ జాతి యొక్క ధర్మం అంతా కూడా ఆ వెన్నెముకలో ఉంది. మన శరీరానికి బలం అంతా వెన్నెముక, వెన్నెముక లేకపోతే మనం ఏం లేదు. కాబట్టి ధర్మం అనేటువంటి వెన్నెముక కలగవాడు అని అర్థం. పాట పాడే సుషుమ్న నాడి ఉంటుంది మనకి, ఆ సుషుమ్న నాడి మనకేం పలగదు, మహాయోగులకి పలుకుతుంది. అలా పాట పాడేటువంటి సుషుమ్న ఆయన. నిన్నటి నన్నయ్య భట్టు, ఆంధ్ర భారతాన్ని అనుభవించినటువంటి మొదటి వాడు నన్నయ్య భట్టు. కనుక అలాంటి వాడు ఈనాటి కవి సంరాట్, అంటే ఈనాటి కవి సంరాట్, ఆనాటి నన్నయ్య భట్టు. గోదావరి పలకరింత, ఈయన్ని చూస్తుంటే గోదావరి పలకరిస్తున్నట్టుగా ఉంటుంది, కృష్ణానది పలకరించినట్టుగా ఉంటుంది. కృష్ణానది పలకరింత కొండవీటి పొగమబ్బు, కొండవీటి దగ్గరికి వెళ్తే ఆ పొగమబ్బులు దాని మీద రాస్తుంటే ఆయన పొగ దీన్ని కలిపితో కూడా రాశారు విశ్వనాథ సత్యనారాయణ గారు. తెలుగు వాళ్ళ గోళ్ళు నిబ్బు, బంగారు నిబ్బు, పూర్వం అది రత్నం పాడేలను ఉండేవి, అది గోళ్ళు నిబ్బులు ఉంటాయి, నిబ్బుంటే అది చాలా బాగా రాస్తుంది. అకారాది క్షకారాంతం ఆశ్రేతు మిహికావతంతం అతగాడు తెలుగువాడి ఆస్తి అన్నారు. ఈ తెలుగువాడికి ఏదైనా ఆస్తి ఉందంటే అది విశ్వనాథే. అలవరత తెలుగునాడు ప్రశాస్తి, ఆయనదంతా కూడా తెలుగు రాయ విజయం యొక్క ఒక గొప్ప వెలుగు. ఛందస్సు లేకుండా రాసిన ఈ ద్విపద అంటే రెండు పదాలు ఉండేటువంటి ఇది సత్యానికి, అంటే విశ్వాసత్యానికి సత్యం అనేటువంటి ఒక గొప్ప సాత్విక భూమికి కూడా ఉపదానం అంటే ఒక తానుక అని చెప్పుకున్నాడు. చుమ్మరుగా ఒక్కరి సుప్రసన్నాచార్య గారు ఈయన మీద ఒక చిన్న చెప్పినటువంటి ఒక చిన్న పద్యంతో నా ఉపన్యాసం అంతా మిగతా మన వాళ్ళు కొట్టిమెర చేలపై ముసురు పన్న పరిమళము లట్లు వేరు బ్రతుకును ముందు పోర్పు రసభావము సాగిన రాసమై గలమున బలచినట్లు ఈశ్వరుని మోహమే మండిన విశ్వనాథ భారతి సకలార్థదాయిని. విశ్వనాథ రచనలు చదివితే అన్ని మనకు లభించినట్టే అనేటువంటి ఒక గొప్ప కుతాబుని ఇచ్చాడు కోగల సుప్రసన్నాచార్య అనేటువంటి ఆయన. అలాంటి వారిని వారి గ్రామంలో వారి తండ్రి గారు కట్టించినటువంటి ఈ దేవాలయంలో వారిని గురించినటువంటి కొన్ని మాటలు చెప్పుకోవడానికి మేము దాదాపు సంవత్సరం నుంచి పడుతున్నటువంటి శ్రమ, ఈ రకంగా మీ అందరి సన్నిధానంలో, మీ అందరి కోట్పాటుతో, మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం సర్వభాగ్య ధన్యమైందని, దీనికి మీరు సహకరించిన వారందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు మాట్లాడారు. పోయిందామని.
అభాయ నమః. నా పేరు విశ్వనాథ సత్యనారాయణ. తాతగారి పాలన చేసిన 2 నెలలకి నేను పుట్టాను. వారు నలనామ సంవత్సర ఆశ్వీజ బహుళ దశమి రోజు పాలన చేశారు. నేను అక్కడి నుంచి 2 నెలల తర్వాత పుట్టాను. మరి నేను ఏమి అదృష్టం చేసుకున్నానో, నా ప్రాణం ఏమి అదృష్టం చేసుకుందో, నా జీవుడు ఏమి అదృష్టం చేసుకుందో, నాకు వారి పేరు వచ్చింది. మేము 3 అన్నదమ్ములం. మా నాన్నగారు విశ్వనాథ పావన శాస్త్రి గారు మీరు అందరికీ తెలిసి వారు 2006లో పాలన చేశారు. తాతగారు శతాధిక గ్రంథకర్త. వారు శతాధిక గ్రంథకర్త అంటే ఇవాళ రోజుల్లో ఎలా అయిందంటే, మొన్న ఒక విశాఖపట్నంలో ఒక సభకు వెళ్ళాను. శతాధిక గ్రంథకర్త అంటే 100కి పైగా రాసిన వాడు అని. ఒక సభకు వెళ్తే ఒక ఆవిడ విశ్వనాథ వారి గురించి పరిచయం చేస్తూ, ఈయన శతాధిక అనే గ్రంథకర్త అది రాశారు అని చెప్తుంది. శతాధిక అనే ఒక గ్రంథాన్ని నేను రాశారు. ఆగండి ఆగండి అమ్మా అన్న, ఏమి చెప్తున్నారు మీరు అన్న. అవునండి, శతాధిక గ్రంథ అనే కర్త కదా రాశారు కదా ఈయన అన్న. కాదు కాదమ్మా, శత అధిక శతానికి అంట ఎక్కువ రాశారు. మీరు ఏం చేస్తున్నారంటే ఆవిడ ఎంఏ తెలుగు అని చెప్పింది. అలా ఉంది మన జాతి దౌర్భాగ్యం. చదవక ఉన్న వాటిల్లో అంటే ఎట్లా అయిందంటే, ఒక 100 మార్కులు పేపర్ ని సెట్ చేస్తే 100 మార్కుల్లో 35 మార్కులు వస్తే పాస్ అవుతారు వాళ్ళు. అంటే ఈ గురువు గారు 35 మార్కులు గురువు అనమాట. మన గురువు ఈయన 100 మార్కులు పేపర్ సెట్ చేస్తారు. తర్వాత దాంట్లో మనకి 35 వస్తే పాస్ అయినట్టు. అంటే 100లో 35 గురువు, 100 మార్కులు సెట్ చేస్తే అందులో 35 పాస్ అయితే మనం అన్నట్టు. అంటే 100లో 35 ఇవి చదువుతుంది అయిపోయింది. సో ఈయన విశ్వనాథ సత్యనారాయణ గారు శతాధిక గ్రంథకర్త అని చెప్పారు కదా. 57 నవలు 57 నవలలు 26 పద్యకావ్యాలు, 11 విమర్శ గ్రంథాలు, అద్భుతమైన విమర్శ గ్రంథాలు. అన్నయ్య గారి పైన, ఒకటి మాసిన సోమన పైన, కాళిదాసు పైన ఇట్లా విమర్శలు, తర్వాత కావ్యానందం, కావ్య పరిమళం అని చెప్పి అలా విమర్శ గ్రంథాలు, నాటకాలు, ప్రతికావ్యాలు. ముఖ్యంగా ఆయన యొక్క సర్వ యావత్ జీవితాన్ని ఆయన నిక్షిప్తం చేసింది దేనికి అంటే రామాయణ కల్పవృక్షం. ఆయన జీవుడు వేళన తండ్రి ఆజ్ఞ అది రామాయణ కల్పవృక్షం. మన నందమూరు శివుడికి ఆయన అంకిత ఇచ్చారు రామాయణ. ఈ నందమూరు నిలయ ప్రాణాంత దీపిక కృపా పరతంత్ర నానా నిగమతికోగ్ర జ్ఞానాకృతి భక్తజన వచ్చేత అని మొదలు పెట్టారు ఆ కావ్యాన్ని. అలాంటి మహాకావ్యానికి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ముఖ్యంగా 2 విషయాలు విశ్వనాథ సత్యనారాయణ గారికి పద్మభూషణ రావటం, ఈ జ్ఞానపీఠ అవార్డు రావటం, ఇవన్నీ లౌకిక విషయాలు అవగా, ఒక 2 ఈ ప్రపంచంలో ఉన్న పారలౌకిక సంబంధ పారలౌకిక సంబంధిత జీవితంలో ఉన్న 2 అనుభవాలు చెప్తాను. ఆ 2 అనుభవాలు చెప్పి ముగిస్తాను. మేము ఏం చేయబోతున్నాం, మా తరం ఏం చేయబోతుందని తర్వాత చెప్తాం. 1965లో విజయవాడ లబ్బిపేటలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. అక్కడికి మంచి పీఠాధిపతులు మహాస్వామి వారు, చంద్రశేఖర సరస్వతి స్వామి గారు, వారు వచ్చి బస చేసుకున్నారు. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు దేవీ త్రిశతి అని చెప్పి ఒక సంస్కృత కావ్యం రాశారు. ఆ దేవీ త్రిశతిని స్వామివారికి వినిపిద్దాం అని చెప్పి వెళ్ళారు. 300 శ్లోకాలు ఈయన స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత లాల్చి తీసి ఆచమనం చేసి శ్లోకాలు చదవటం మొదలు పెట్టారు. వింటున్నారు స్వామివారు, వింటూ కళ్ళు మూసుకుని అట్లా సమాధిస్థితిలోకి వెళ్ళారు. కలిసి స్వామివారు, అయ్యో స్వామివారికి అంతరాయం కలిగిస్తున్నానేమో అనుకుని విశ్వనాథ గారు చదవటం ఆపేసి మళ్ళీ చొక్కా వేసుకుని బయటికి వెళ్ళిపోతుంటే తర్వాత మళ్ళీ పనకరిస్తున్నా వచ్చి తర్వాత దర్శనం చేసుకోవాలని ఈలోపు ఎవరో ఆయన పరిగెత్తి అయ్యా అయ్యా స్వామివారు పిలుస్తున్నారు మిమ్మల్ని దానికంటే అన్న అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత స్వామివారు ఆయన అన్నది కంచి పిఠాధిపతులు గారు విశ్వనాథ గారితో అన్నమాట. చాలా కాలం తర్వాత సాహిత్యం వింటూ సమాధి స్థితిలోకి వెళ్ళాను అని అన్నారు అని చెప్పి అప్పటి వరకు తాతగారు చెప్పిన శ్లోకాలని వారు అప్పచెప్పారు. వాళ్ళకి మనసులు వస్తున్నారా అని అని అనగానే ఈయన దానికి ఇంకా పరవశం చెంది ఆనందం చెంది తర్వాత మళ్ళీ మిగతా శ్లోకాలు కూడా వారికి వినిపించి ధన్యులయ్యారు వారు. ఇదొకటి తర్వాత మన శృంగేరి పీఠాధిపతులు ఇప్పుడున్న భారతీ తీర్థస్వామి వారు ఈయన విశ్వనాథ సత్యనారాయణ గారి 82వ సహస్ర జయంత జరుపుకున్నప్పుడు ఒక శ్రీముఖం పంపించారు భారతీ తీర్థస్వామి వారు. అప్పటికి ఆయన ఇంకా ఆశ్రమ స్వీకారం చేశారు కానీ పీఠాధిపతుల చిన్నస్వామి గారు ఉండేవారు. శ్రీముఖం అంటే ఒక పత్రం పంపిస్తాం. దాంట్లో ఉన్నది ఏమిటంటే శంకర భగవత్పాదులు వారు స్థాపించిన 4 పీఠాలను భారతీయ సనాతన ధర్మ ప్రతిష్టాపన కొరకు ఎంత కృషి చేస్తున్నారో విశ్వనాథ సత్యనారాయణ వారు సాహిత్యం ద్వారా అంత కృషి చేశారు అని ఇంకా అంత మించిన ఈ గొప్పతనం ఏముంది. మనందరం దృష్టి ఏంటంటే ఆయన తర్వాత మనం పుట్టడం జరిగింది. ఆయన సాహిత్యం మనం చదువుకునే అవకాశం దక్కింది. ఆయన కంటే ముందు పుడిచి మనం చదవడం సాహిత్యం. ఇప్పుడు ఆయన సర్వ సాహిత్యం మనవాళ్ళైన మార్కెట్ లో అందజేస్తున్నాం. ఇప్పుడు అన్ని పుస్తకాలు 100% పుస్తకాలు అవైలబుల్ గానే ఉన్నాయి మార్కెట్ లో. దీనికి కారణం ఏంటంటే మా నాన్నగారు విశ్వనాథ భావన శాస్త్రి గారు. మా నాన్నగారు విశ్వనాథ భావన శాస్త్రి గారికి ఇంకొక వృత్తి జైలే ఆయన విశ్వనాథ సత్యనారాయణ వృత్తి. ఆయన వృత్తికి వృత్తి ప్రవృత్తి జీవితము దేవరము శ్వాస సరళము విశ్వనాథ సత్యనారాయణ. దానికి కారణం కూడా మా తాతగారు. మా తాతగారి ఇద్దరు మగపిల్లలు అద్భుత దేవరాయ గారు మా సన్నాన గారు పవన్ శాస్త్రి గారు మా నాన్నగారు. ఆయన ఇంజనీర్ అయిన తర్వాత అద్భుత దేవరాయ గారు ఆయన ఢిల్లీ బాంబే అమెరికా అట్లా ఆయన వృత్తిపరంగా అటు వెళ్ళారు. తర్వాత నాన్నగారేమో తాతగారి 56 పుట్టారు. ఇక ఈయన ఎక్కడికి వెళ్ళనివ్వను. ఆయన శ్రీనాథులు వారు ఉన్నారు ఆయన శతాబ్ది వెళ్ళగట్ట ఖచ్చితంగా వాళ్ళు మనకు వెళ్ళి తెలుసు. పని తెలియదు కాశీఖండం దేవఖండం శృంగారం అంచటం నువ్వు కనీసం ఒక పని చేయకుండా ఆ జ్ఞానపీఠ బాధలో వచ్చిన 100 రూపాయలు అయితే ఇస్తాను ఇల్లు ఇస్తాను ఈ పుస్తకాలను ఒక 25-30 ఏళ్ళు ఈ జాతికి అందజేయి దాని తర్వాత 2 రాష్ట్రాలు అవే ఉంటాయి అని అన్నారు. ఎంతటి గొప్ప వార్త అంటే మేము మా నాన్నగారు కాలం చేసిన రోజు అనుకున్నాను 76 వస్తే నాన్నగారు 2006 కాలం చేశారు 30 ఏళ్ళు ఆయన నోటి నుంచి 30 ఏళ్ళు అందించు అన్నారు. ఆయన 50 ఏళ్ళు అని ఉంటే బాగుండేది కదా అనిపించింది. మా 50 ఏళ్ళు అంత అంత బాధ సంపన్న సిద్ధులు ఆయన. ఎప్పుడైతే 30 ఏళ్ళు ఆయన అది చేశారో ఇక మా యొక్క వంశం దాన్ని ఒక వ్రతం కింద భావించి ఇది అందజేయాలి అని చెప్పి నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆయన సర్వ సాహిత్యాన్ని మార్కెట్ లోకి తీసుకురాగలిగాము. తర్వాత ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు నివసించిన ఇల్లు విజయవాడ మారుతి నగర మొదటి వీధిలో ఉంది. దానికి ఇటీవలే నూతన మరమ్మతులు గావించి ఏమాత్రం ఆ తాతగా ఉన్నప్పుడు ఇల్లు ఎలా ఉందో అట్లానే కొంచెం లోపల రాళ్ళు పరిపించటము ఫ్లోర్లు బాగు చేయటం గోడలు బాగు చేయటం చేశాను తప్ప చూసేసరికి ఆయన ఉన్న నివసించిన ఇల్లు అనే భావనలో దానికి మరమ్మతులు చేయించి అక్కడ ఒక గదిలో అది కింద ఒక 8 గదులు దాంట్లో 7 గదులు మా నివాసము మొట్టమొదటి గదిలో తాతగారి చిత్రపట ప్రదర్శన చాలా ఒకటి పెడుతున్నాము రేపు. తర్వాత ఏమో ఒక గోడ అంతా షోకేస్ చేసి వారు వాడిన వస్తువులన్నీ ఉన్నాయి తాతగారు వాడింది. ఆయన రాసిన పెన్ను జపమాల ధావళి ఆయన భోజనం చేసిన కంచం వెళ్ళి కంచం అవన్నీ కూడా చూడడానికి అనుగుణంగా అందరికీ సందర్శి ఏర్పరుస్తున్నాం. ఒక విగ్రహం కూడా ఇంట్లో ఆవిష్కరింపజేస్తున్నాం. అది దర్దాపు సుమారుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆవిష్కరిస్తానని మాటిచ్చారు. సో వారి యొక్కటి సమయం దాన్ని చూసుకుని నవంబర్ డిసెంబర్లో జరగటం జరుగుతుంది. అప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను తప్పకుండా రావాలి అవన్నీ మీరు చూడాలి అని మా ఆకాంక్ష. ఇంతటి మహాప్రయత్నంలో మీ అందరూ కూడా ఒక తమిళ వేస్తే ఎవరు చెప్తానుసారం వాళ్ళు ఆర్థికమైన దానికి సహాయంగా దానిక ఏదో ఒకటి చేస్తే కనుక మన విష్ణాలు వారి ప్రచారం చేస్తూ ఈ జాతికి తర్వాత తరానికి కూడా అందించగలమని చెప్పి ఇట్లాంటి వాళ్ళ కార్యక్రమం జరిగిన ఉయ్యూరు నుంచి వచ్చి ఇక్కడ 71వ సమావేశం సరసభాష గారు తాతగారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇక్కడ ఈ నందమూరులో ఈ గుడిలో ఇక్కడ జరపటం ఈ నందమూరు గుడిలో ఉండగానే ఏమనిపిస్తుంది ఒక వెయ్యిపడగల్లో శివాలయమే గుర్తొస్తుంది. నాకు నా వెయ్యిపడగలు చదువుతున్నప్పుడల్లా మనం చదువుతుంటే ఒక పిక్చర్ ఒక ఇమాజినేషన్ మనకు వస్తుంది. అది ఇదే అన్నట్టు ఉంటుంది. గిరికి ఇక్కడ ఉంటుంది ధర్మారావు అక్కడ ఉంటున్నారు రాణిగారు ఇక్కడ ప్రదక్షిణం చేస్తున్నట్టు అనిపిస్తుంది. చదువుతున్నంతసేపు నాకు ఇది కూడా ఉంటుంది నా మనసు వరకు. అట్లాంటి దివ్య క్షేత్రం ఇది. దీంతో జరపటం అనేది చాలా బాగుంది. 1905లో ప్రతిష్ట చేశారు ఈ శివలింగాన్ని. దృష్టి కూడా మహోన్నతమైనది. విశ్వాసాల ముగ్గురు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకుని కింద పెట్టకుండా ఇక్కడ వరకు నడుచుకుంటూ కాలిమేడకను వచ్చి వచ్చిన తర్వాత కూడా ముహూర్తం సమయం వరకు ఒకళ్ళు పట్టుకుంటే ఇద్దరు పట్టుకుని, ఒకళ్ళు పట్టుకుంటే ఇద్దరు భోజనం చేస్తూ అట్లా ముహూర్త సమయం వరకు ఉంచి దీన్ని ప్రతిష్ట చేశారు. అట్లాంటి దివ్య మహాలింగం ఇది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దివ్యంగా జరిపినందుకు చాలా సంతోషిస్తూ నేను ఆలస్యంగా వచ్చాను. అందరికీ పేరుగా క్షమించమని అనుకున్నాను. నాకు మొన్న 29వ తారీఖు రాకుండా మా తమ్ముడికి ఆడపిల్ల పుట్టింది. ఇవాళ ఉద్యాన్న వేయటం అనే కార్యక్రమం వల్ల అది చూసుకుని వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అని క్షమించాలి. చాలా చక్కగా దివ్యంగా ఇవాళ చేసుకోవడం స్వామివారి అనుగ్రహం మనకు అన్ని విధాలు చేకూరుంది. విగ్రహం పెట్టిన తర్వాత ఇక్కడ కూడా విష్ణు గారి విగ్రహం ఒకదాని గురించి కూడా నందమూరు ఉండాలని కూడా నేను మండల గురుప్రసాద్ గారికి చెప్పాను. దాన్ని కూడా అప్లికేషన్ లో పెట్టి ఇక్కడ ఒక ఉండాలి అని రేపు సీఎం గారు వచ్చినప్పుడు ప్రతిపాదన ఉంది. శక్తానుసారం చేసుకుంటూ వెళ్ళటం విష్ణు గారికి అంతే. కాబట్టి నమస్కారం. కలప విశ్వనాథ సత్యనారాయణ గారు, పవన్ శాస్త్రి గారు 2వ తరం, తర్వాత వారి 3వ తరం విశ్వనాథ గారు అంటే 4వ తరం మా అబ్బాయి, వాడి పేరు శ్రీ పవన్ శాస్త్రి. వాడి చేత ఒక పద్యం పాటిస్తాను. సభకు నమస్కారం.
నేను యాదృచ్ఛికంగా ఈరోజు ఈ సభను వచ్చి మా ఈనాడు విలేకరి గారి ద్వారా ఉదయం ఈ తుఫాను సహాయ నిధి కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవ సందర్భంలో నేను నందమూరు వెళ్ళాలండి, ఈరోజు విశ్వనాథ వారి కార్యక్రమంలో ఉంది అని చెప్తే, దాని తర్వాత ఎక్కడెక్కడేవో కార్యక్రమాలు వస్తుంది చిన్నగైతే వచ్చాను. మరి ఉద్దండులైనటువంటి కవితామూర్తుల ప్రసంగాలు విని ఆనందిద్దామని వచ్చాను తప్ప ఇక్కడ మాట్లాడడం రాలేదు. అలాంటి అవకాశం ఉంటుందని ముందు తెలిస్తే ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని. ఎందుకంటే వారంతటి ప్రతిభ నాకు లేదు. నేనేదో ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వాడిని. అయితే నాకు నా చిన్నప్పటి గురువులు అలవాటు చేసినటువంటి ఈ పఠనం, నిరంతర పఠనం అనేటటువంటి అలవాటు చేత నేను ఈనాటికి కూడా రిటైర్ అయ్యేప్పటికీ 9 ఏళ్ళు అయినప్పటికీ ఒక సొంత లైబ్రరీ ఏర్పాటు చేసుకుని నాకు ఇష్టమైనటువంటి ఈ సాహిత్యానికి సంబంధించినవి కానీ చరిత్రకు సంబంధించినవి కానీ ముఖ్యంగా ఈ రెండు నాకు రఘుమహాభారతం విషయాలు ఆ గ్రంథాలన్నీ కూడా అంటే నాకు సంస్కృతం లాంటివి రావు కానీ దాసరి రంగాచార్య గారు రాసినటువంటి వేదాల అనువాదాలు లాంటి వాటి నుండి మొదలుపెట్టి విశ్వనాథ వారు శ్రీశ్రీ గారు అలాగే ఆ తర్వాత ఈనాటి వరకు రాజశాస్త్రి గారు ఇలాంటి అన్ని వీరందరి యొక్క రచనలు సేకరించి నిరంతరం చదువుకుంటాయి. ఇప్పటికి కూడా రోజు కనీసం ఒక 3-4 గంటల చెప్పి నేను ఈ పదవసారికే కేంద్రీకరిస్తుంటాను. అది నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం జీవితంలో. అంతేతనే నేను ఈరోజు విశ్వనాథ వారి ప్రోగ్రాం ఇలా ఉంది, విశ్వనాథ వారి పేరు మీదుగా జరుగుతున్న ప్రోగ్రాం ఉంది అనగానే నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప మాట్లాడాలని రాలేదు. సరైన పెద్దలు మాట్లాడుతున్న ఆదేశించారు కనుక విశ్వనాథ గారిని చూసి ఇప్పుడు సభాధ్యక్షులు వారు వివరించినంత లోతుగా వారి కవితా శక్తిని వారి కవితా శైలిని అలాంటి వివరించే శక్తి నాకు లేదు. కానీ వారిని గురించి నేను చదివినటువంటి విన్నటువంటి కొన్ని ఆసక్తిదాయకమైన సన్నివేశాలు మాత్రం మీతో పంచుకుంటాను. విశ్వనాథ వారు ఈ గ్రామాన్ని వాటి ఈ గ్రామంలో జన్మించిన వారు. ఈ గ్రామ అదృష్టమేమో విశ్వనాథ వారు అలాగే మాలపల్లి రైతు బిడ్డ ఇలాంటి విప్లవాత్మక చిత్రాలు అన్నాడే నిర్మించినటువంటి గోడవల్లి రామబ్రహ్మం గారు అలాగే వామపక్ష భావాలకు చిత్తశుద్ధితో అంకితమై తమ సర్వస్వాన్ని త్యాగం చేసి నిజమైన కమ్యూనిస్టులు ఉన్నటువంటి మానికొండ సుబ్బారావు గారు ఇలాంటి కవులు గాయకులు లేకపోతే కళాకారులు కాకపోయినప్పటికీ రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగి తమిళనాడు గవర్నర్గా పనిచేసినటువంటి కేఎస్ రామమోహన్ రావు ఇలాంటి ఉద్దండలందరూ జన్మించినటువంటి భూమి అవునండి. సూర్యవతి గారు అత్తవారు అత్తవారు ఈ ఊరికి సర్పంచ్గా కూడా చేశారు. అంటే ఈ ఊరిలో జన్మించిన వారికి ఏం చేశారు. విశ్వనాథ వారి అముద్రిత రచనలు అని ఒక 7 ఉన్నాయి. అవి ముద్రించబడ్డాయి. గత సంవత్సరం నేను విజయవాడ బుక్ ఫెయిర్లో వాటిని కొని చదవటం జరిగింది. అసంకలిత అవునండి, అసంకలిత అముద్రిత కాదు అసంకలిత. అందులో చూస్తే ఆయన ఇక్కడ జన్మించారు. ఇప్పుడు నేనుంటున్నటువంటి ఉమ్మటూరు గ్రామానికి ప్రక్కనే ఉన్నటువంటి నాగవర్పాడు గ్రామంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గర, ఈయన ఆ పక్కనే ఉన్నటువంటి విన్నోపల గ్రామంలో ఉంటూ ఏదో బంధుత్వం పడి చెప్పారు. వారి మేనత్త గారు ఎవరు అక్కడ ఉన్నారని చెప్పారు. అందులో అక్కడ చదువుకున్నారు. అంటే విశ్వనాథ్ వారి జీవితం అంతా ఇక్కడిక్కడే. ఆయన ఆత్మకథలు ఇవన్నీ రాస్తారు. ఆ 1000 పడగల్లో ఆయన చిత్రించినటువంటి పరిసరాలు కూడా అన్ని ఈసూరు ప్రక్కలే. ఈ శివాలయం ఈ ప్రక్కన ఉన్నటువంటి వేణుగోపాలస్వామి ఆలయం, ఇక్కడే ఉన్నటువంటి గణాచార్య చెట్టు, మొత్తం ఈ నందమూరు నందమూరు పరిసర ప్రాంతాలే ఆ 1000 పడగల ద్వారా చిత్రితమై సుబ్బన్నపేట అనే పేరు పేరు మాత్రం మారింది. చివరికి అందులో జమీందారు గారు ఉన్నారు. ఆ జమీందారు గారి పాత్ర కూడా భూమిక ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన. అంటే ఈ గ్రామం విశ్వనాథ వారి 1000 పడగల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ గ్రామం అంతా నిర్మాణపడింది. తర్వాత ఆయన ఆ రోజుల్లో ఎక్కడ ఈ హై స్కూల్స్ ఉండేవి కావు. అంతేత ఆయన బందర్ తీసుకువెళ్ళటం, బందర్లో ఉన్న నోడల్ హై స్కూల్లో నోడల్ కళాశాల ఆయన చదువుకోవటం ఇవన్నీ ఆయన రాసుకొచ్చారు అనుకోండి. ఆయన అదృష్టం నోడల్ కళాశాలలో హిందూ కళాశాలలో చదువుకునేప్పుడు తెల్లపల్లి వెంకటశాస్త్రి వారి శిష్యత్వం లభించింది ఆయన. ఆయన జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తర్వాత ఆ జ్ఞానపీఠ అవార్డు అందుకున్న సందర్భంగా చేసిన ప్రసంగంలో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించి నా అదృష్టం తెల్లపిల్ల వంటి గురువర్యులు నాకు లభించారు, ఆ సాంగత్యం వల్లనే నేను ఇంత వాడినని చెప్పేసి ఆయన చాలా వినయంగా చెప్తున్నాను. జీవితంలో చాలా తేడాలను అనుభవించారు ఆయన. విశ్వనాథ గారు అన్న గొప్ప విషయం ఏంటంటే కఠిన దరిద్రము అనుభవించారు ఆయన, ఎంతో ఉన్నత స్థితిని అనుభవించారు, అన్నిటినీ సమానంగానే అనుభవించారు, సమాన స్థాయిలోనే స్వీకరించారు. ఆయన బాగా పేదరికంలో ఉన్న రోజుల్లో ఇంకా ఉద్యోగం కూడా లేదు, కుటుంబం గడవని పరిస్థితి ఏదో చెప్పారు, చాలా పెద్ద సంఖ్య చెప్పారు ఆయన. కొన్ని ఒక 20-30 మంది నోళ్లు తెలుసుకుని ఉండేవి రోజు భోజనం కోసం అని చెప్పేసి చెప్పారు. అంత పెద్ద కుటుంబాన్ని ఎదవలసినటువంటి పరిస్థితి, అటువంటి స్థితిలో ఆయనకు ఒక మిత్రుడు, ఒక కవి మిత్రుడు, ఈయనకి ఏదో లాభం చేకూరుద్దాం, ఈ సాహిత్య అభిమానం ఉన్నటువంటి వారి దగ్గరకు తీసుకుని వెళ్ళి వీరి కవిత్వాన్ని వినిపించి వారిని రంజింపజేస్తే ఏదైనా ఆర్థిక సహాయం చేస్తారు, ఆయన సుఖంగా జీవిస్తారు అని ఈయన శ్రేయస్సు కోరి తీసుకువెళ్ళారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానం, ఆ గద్వాల సంస్థానాన్ని పరిపాలిస్తున్న అప్పుడు ఈ జమీందారులు వీళ్ళు సంస్థానాధిపతులు ఉండేవారు కదా, ఆ సంస్థానపు రాణి గారు తెలుగు సాహిత్యం అంటే మంచి ఆసక్తి ఉన్నటువంటి వారు, ఆమె దగ్గరకు తీసుకెళ్ళారు. సరే ఆవిడ ఘోషాలో ఉన్నారు, పరదా వెనకాల నిలబడి మాట్లాడుతున్నారు, కవి గారేమో యువతలు కూర్చుని ఉన్నారు, రాణి గారు అవతల కూర్చుని ఉన్నారు, సంభాషణ జరుగుతుంది. నేను రాణిని కదా అని ఆశీర్వాదంతో ఆవిడ ఈ చర్చను పక్కన దారి పెట్టించింది. కిన్నెర స్వామి పాటలు అని ఒక చక్కని కవ్యాన్ని, అతి రమ్యమైనటువంటి గీతాలు ఉన్నటువంటి ఒక చక్కని దాన్ని విశ్వనాథ గారు రచించారు. ఆ కిన్నెర స్వామి పాటలను గుర్తి విమర్శించారు ఆవిడ. ఆ విమర్శ కూడా ఎలా విమర్శించారు, ఇందులో సాహిత్యం సరిగా లేదనో, శైలి సరిగా లేదనో, విషయం సరైంది కాదనో కాదు, చాలా కొంటితనంగా ఏమండి కావ్య నాయక ఉదాత్తురాలు అయి ఉండాలి కదా, మీ కావ్య నాయక స్థాని కదా అన్నారు. ఈ కావ్య నాయక పేరు కిన్నెర స్వామి. ఆ పేరును ప్రస్తావించి మీ కావ్య నాయక స్థాని కదా, కావ్య నాయక స్థాని కావచ్చునా, ఎంత ఉదాత్తమైన అయి ఉండాలి అని కొంటితనంగా ఆవిడ ప్రశ్నించింది. అమ్మా ఆవిడ ఆవిడ వృత్తి స్వామి వృత్తి కాదు, ఆవిడ పేరు కిన్నెర స్వామి అని చెప్పారు. అయినా కానీ ఆవిడ ఉందా కట్టే సంభాషణ జరిగిన తర్వాత ఏది ఏమైనా స్వామి స్వామే కదండి అన్నారు. సంస్థానాధీశురాలు కదా, నా మాత్రం లెగ్గించుకోవాలనే పట్టుదల కావచ్చు, లేదా కవిగారు ఏం చెప్తారో చూద్దాం బెగ్గతనం కావచ్చు, ఏమైనా స్వామి స్వామే కదండి అన్నారు. ఈయన గారికి కోపం వచ్చింది, చెప్పాను కదా ఇందాగా ఎంతటి వారిని కూడా లెక్క చేయని మనిషి, ఎంతో దారిద్ర్యంలో కూడా ఎంతటి వారిని లెక్క చేయనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ మనిషి. ఈయన వెంటనే లేచి భుజాన చెండవా వేసుకుని ఒక మాట అన్నారు, అమ్మా ఇందాక నుంచి చూస్తున్నాను మీ చుట్టూ ఉన్న పరిచారికలు దొరసానివారు దొరసానివారు అని మిమ్మల్ని పిలుస్తూ ఉంటే దాని భావం నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైందమ్మా అన్నారు. ఎంత ఆత్మవిశ్వాసం చూడండి, చేతిలో పైసా లేదు, ఆర్థిక సహాయం కోసం వెళ్ళారు, అంత దారిని ధిక్కరించి ఇంతటి మాట అనేసి భూతాన్ని కొనుగోలు చేసుకుని వచ్చేసారు ఆయన. ఈ తీసుకు వెళ్ళిన మిత్రుడు కంగారు పడుతున్నాడు, ఆవిడకేం కోపం వస్తుందో.
అప్పట్లో
చెప్పండి,
ఒక్క నిమిషం తీసుకువెళ్ళింది
తురవర ప్రతాపరెడ్డి గారు,
ఆయనకి ఇంకా ఆందోళన వచ్చింది తీసుకొచ్చింది. అప్పుడు ఏమిటంటే ఈ జమీందారుల వాళ్ళకి జుడిషియల్ పవర్స్ ఉండేవి, అప్పటికప్పుడు అరెస్ట్ కూడా
చేయించుకోవాలి. అవునండి, సర్వాధికారులు వాళ్ళు అట్లాంటి వాళ్ళు
అన్నట్టుగా ఇక్కడ జంకే గారు కాదు, ఆ సాహిత్య విలువలు ఆయన పూర్తి విలువ ఇచ్చేవాళ్ళు తప్ప ఏదో చట్టబద్ధన చేయటం అనేది ఆయన చట్టంలో లేదంట.
అలాగే ఆయన చెలపెళ్ళ వెంకట శాస్త్రి గారికి గజారోహణ సన్మానం, సత్యపుత్రి సన్మానం, సత్యపుత్రి సందర్భంలో కాబట్టి విడివాద చేశారు, గజారోహణ చేయించారు, బ్రహ్మాండంగా సన్మానం జరుగుతుంది. ఎందరో కవులు పండితులు వచ్చారు, ఒక్కొక్కళ్ళు ఆవిడ ఆయన్ని పొగుడుతున్నారు, చెలపెళ్ళ వెంకట శాస్త్రి గారు అంతటి వారు ఇంతటి వారు అంత గొప్పవారు ఇంత గొప్పవారు. ఆ సందర్భంగా విశ్వనాథ్ వారు తమ గురువు గారిని పొగుడుతూ పద్యం చదివారు. ఇంత బాగుపడ్డాడు ఆ పద్యం. అలా నన్నయ్యక లేదు, తిక్కనక లేదు అంటూ మొదలు పెట్టినటువంటి పద్యం. ఏమిట పద్యం యొక్క అర్థం? నన్నయ్య తిక్కన్న లాంటి మహాకవులు ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరికీ లేనటువంటి గొప్పతనం మా గురువు గారికి ఉన్నది. ఏమిటా గురువు గారికి అంటే ఉన్నటువంటి గొప్పతనం అంటే నాలాంటి కిచ్చుడు ఉన్నారు అంటే గౌరవం అన్నారు. అసలు ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలండి ఆయనకి. గురువు గారి యొక్క గొప్పతనం ఏమిటా అంటే తనలాంటి కిచ్చుడు ఉన్నటువంటి గౌరవం అంట. అది చమత్కారం అనుకోవాలా? ఆత్మవిశ్వాసం అనుకోవాలాహంకార అభిమయమూర్తి అంటాడు పైగా ఆయన. నా అలాంటి వాడు ఇంతటి వాడు శిష్యుడైన అన్నటువంటి కీర్తి మా గురువు గారికి దక్కింది, కానీ వాడు ఎవరికి లేదు కదా. అంతే,
తెలుగు సినిమాలో భానుమతికి ఉంది మళ్ళీ ఆయన.
అంతే అండి. అలాగే మళ్ళీ ఆయన వెయ్యి పడగలు రాసినప్పుడు ఇందాక పెద్దలు చెప్పారు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నవలల పోటీ నిర్వహించారు. ఆ నవలల పోటీకి 1500 గబోలు బహుమతి ప్రకటించారు. 10,000 అండి, 10,000 గబోలు బహుమతి. 1500 అంతే సార్? 1500 అవునండి. అవును, ప్రకటించారు. సరే, ఎన్నో నవలలు పోటీకి వచ్చాయి. వడపోటలు 3 మిగిలాయి. 1 వెయ్యి పడగలు విశ్వనాథ గారు, 2 అరవి భారతరాజు గారు నారాయణరావు, 3 చలం గారి మైదానం. సరే, నవలల పోటీకి పెట్టినటువంటి షరతుల్లో ఇదిగో 1,000 పుటలకు తగ్గకూడదని ఒక అది మైదానంకి లేదు, అదొక కారణం. సరే, ఏ కారణం చేస్తానో దాన్ని తప్పించారు. ఇక 2 మిగిలాయి. ఈ రెండింటిలోనూ ఎవరికి బహుమతి ఇవ్వాలి? ఇద్దరికి సమానమైనటువంటి బహుమతిని ప్రకటించారు. అప్పుడు ఆంధ్రప్రభ వారు ఈ 1,000 పలగలు అనేటటువంటి ఈ నవలను, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి బహుమతి పొందిన నవలని ఆంధ్రప్రభ డైరీలో ప్రతిరోజు మేము సీరియల్ గా ప్రకటిస్తాం అని చెప్పేసి విశ్వనాథ వారిని పోతారు. అప్పుడు విశ్వనాథ వారు చెప్తారు, అయ్యా మా స్థాయిని పాఠకులు అందుకోవాలి అంటే అది ఒక్కసారిగా సాధ్యం కాదు. ఆ స్థాయి పాఠకులు కల్పించడం కోసం ఇంతకంటే తక్కువ స్థాయి ఉన్నటువంటి 2 నవలలు ముందు రాసి మీకు ఇస్తాను, వీటిని ప్రకటించండి. ఇవి చదవడం అలవాటు పడితే ఆ తర్వాత 1,000 పడగల చదవగలిగిన స్థాయికి వాళ్ళు చేరుకుంటారని చెప్పేసి అప్పుడు మా బాబు తెలియాలి కదా ఈ 2 నవలలు కూడా రాసి ఇవి ప్రకటించి ఆ రకంగా పాఠకుల స్థాయిని పెంచి ఆ తర్వాత ఈ 1,000 పడగల్ని చదివేటటువంటి స్థాయిని వారికి కల్పించారు. అంటే ఆయనకు ఎంత ప్లాన్ గా ఉంటుందో చూడండి ఆయన ఆలోచన. తన స్థాయిని సామాన్య పాఠకుడు చేరుకునే విధంగా చక్కటి ప్లాన్ గా చేశారు. అట్లా ఆయన ఏది చేసినా ఒక విశిష్టతే. విశ్వనాథ వారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. వెంటనే ఆయన ఆ జ్ఞానపీఠ అవార్డు ప్రదానం చేసే సభలోనే మాట్లాడుతూ చెప్తారన్నమాట. ఆయన జీవితం అంతా చెప్పుకొచ్చారు మా నాన్నగారు. తరానా నాకు రామాయణం మీద ఎందుకు కోరికపోతుంది, రామాయణం ఎందుకు రచించాలనుకున్నాను. ఆయన చిన్నతనంలోనే 8 వయసులోనే పద్యాలు రాసుకునేవారు. రాస్తుంటే నాన్నగారు చూసి ఏమో ఇలాంటి అలాంటి పద్యాలు కాదు రాయవలసింది, చిరస్థాయిగా నిలవలసినటువంటి రచన చేయాలి, రాస్తే రామాయణమే రాయి, ఇంకా పిచ్చి పిచ్చి రాపలు రాయిద్దన్నారు. అంటే ఆయన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎన్ని నవలలు రాసినా పురాణ వైద్య గ్రంథమాల పేరుతో ఎన్నో రాశారు, మామూలు నవలలు ఎన్నో రాశారు, సరే అసలు కవిత్వాలు ఎన్నో రచించారు. ఆంధ్ర ప్రశస్తి పేరుతో ఆంధ్రుల ప్రశస్తిని వర్ణిస్తూ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశారు ఆయన. దాని గురించి చెప్తారు ఒక చోట. ఆయన శ్రీకాకుళం జిల్లాలో కాబోలు ఎక్కడో ఒక చోటికి ఆయన రచనల్ని అమ్ముకోవడానికి వెళ్ళాడు ఆ రోజుల్లో. ఆ రోజులు అదే ఆయనకి ఆ జీవన మార్గం. పెడితే ఒక ఆయన 2 రోజులు పరీక్ష చేశాడట ఆయన ఏమి ఒక లాయర్ గారు, మంచి సాహిత్యాభిమాని కదా, మన సాహిత్యాన్ని ఆదరిస్తారు డబ్బులు ఇస్తారని వెళ్ళారు. 2 రోజులు ఆయన విశ్రాంతి లేకుండా పరిశీలించి 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 చెప్పడం చెప్పారట, నేను మీ అభిమానయ్యా, ఇదిగో నేను భగవద్గీతతో సమానంగా నీ ఆంధ్రప్రదేశ్కి నీ నా రాయల తరుగులో దాస్తున్నానని తీసుకొచ్చాను. భగవద్గీతతో సమానంగా ఆంధ్రప్రదేశ్కి దాస్తున్నాను. అంతటి సాహిత్య వైభవాన్ని తెలుగు వారికి సూచించిన మహనీయుడు ఆయన. ఆ అవార్డు ప్రకటిస్తున్నప్పుడే మాట్లాడుతూ నాకు 100,000 రూపాయలు బహుమతి ఇచ్చారు. ఈ 100,000 రూపాయల్లో 50,000 రూపాయలను నా గ్రామంలో మా నాన్నగారు నిర్మించినటువంటి శివాలయం శిథిలావస్థలో ఉన్నది, దాని పునర్నిర్మాణాన్ని కేటాయిస్తాను. మిగిలిన 50,000ని నా రామాయణ కల్పవృక్షాన్ని ముత్యాల గణేందాల్ గారి సహాయంతో ప్రచురించుకోగలిగాను, కానీ మేలు ప్రజలు ప్రచురించుకోలేకపోయాను. అంచేత ఇది చిరస్థాయిలో ఉండటం కోసం మరింత సాంకేతికతతో కూడినటువంటి మేలు ప్రజలను ముద్రించడానికి మిగిలినటువంటి ధనాన్ని కేటాయిస్తాను. అంటే ఇప్పుడు వచ్చిన 100,000 రూపాయలను కూడా 50,000 ఇటు 50,000 అటు చేశారు తప్ప, ఆ రోజుల్లో 72,00,000 రూపాయలు అంటే చాలా గొప్ప, చాలా గొప్ప. దాన్ని ఎక్కడ ఆయన దాచుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఆయనకి డబ్బు మీద కాదేనో లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ సమయంలో ఇక్కడే ఆయనకి ధనసన్మానం జరిగిందట. జ్ఞానపీఠ అవార్డు వచ్చినటువంటి సందర్భంగా ఈ గ్రామస్తులంతా కలిపి ఘనంగా సన్మానం చేసి ఎన్నో బహుమతులు ఇస్తే ఇవన్నీ 2 లారీల్లో పెట్టుకుని ఆయన వెళ్తున్నారు. ఎనికే వారి దగ్గరకు వెళ్లేసరికి ఈయన కారులో వెళుతున్నారు, వెనకాలను లారీలో వస్తుంది, వస్తుంది బహుమతి వస్తున్నాయి. ఆ ప్రక్కనే ఉన్న తేలల్లోంచి ఒక స్వామి అనేది ఉంది, అక్కడి నుంచి రామ భజన వినిపిస్తున్నాను. ఆ రామ భజన ఈయన ఆకర్షించి ఆ తన వాహనాన్ని అక్కడ నిలిపివేసి విన్నా, తన్మయత్వంతో విన్నారు. అంత బాగుందట ఆ భజన. ఈయనేమో జ్ఞానపీఠ వాడి దగ్గర ఇంత గొప్పవాడు ఎవరో మామూలుగా రామ భజన పండితో చేస్తున్నటువంటి భజనకి తమ్మయుడి ఆ తమ్మయత్వం నుంచి చేరుకుని 2 ఆపిల్ పళ్ళు ఒక చేలవ తీసుకుని అక్కడికి వెళ్ళి చూస్తే 18,000 కుర్రవాడు అపాడుతున్నది. ఈయన ఆ చేలవ కప్పి ఆ 2 ఆపిల్ పళ్ళు ఆ కుర్రవాడు చేతికిస్తే ఆ కుర్రాడు అన్నంట, నేనేం ఘనకార్యం చేశానని నాకు ఈ సన్మానం చేస్తున్నారు సార్ రామ. ఒక్కసారిగా ఆయన భాషలో చెప్పాలంటే చెళ్ళున కొరడాతో కొట్టినట్టు అనిపించింది అంట ఆయనకి. నేను మాత్రం ఏం ఘనకార్యం చేశాను, ఆనాడు వాల్మీకి రచించిన నాటి నుండి ఉన్నటువంటి రాముణ్ణి మళ్ళీ తలుచుకోవటమే కదా నేను చేసింది కూడా, ఈ రామాయణ కల్పవృక్షంలో నేను చేసింది అదే ఘనకార్యం కదా అనుకున్నారు. అనుకుని నేనేం ఘనకార్యం చేశానని నాకు ఈ సన్మానం చేశారు అని బెంగ పెట్టుకున్నారు. ఒక వారం రోజులు దూరం వచ్చిందంటే అంటే ఎంత సున్నితమైనటువంటి మనసు కలవాలి. కోటానికి మహాభారతండి,
నేను రామాయణాన్ని రాముని అమ్ముకుంటున్నారు, వాడు రామాయణ రాముని నమ్ముకున్నారు, అందుకని నేను సన్మానం చేయగలను అది అని
చెప్తున్నాను. అవును, నేను రాముణ్ణి అమ్ముకున్నాను, వాడు రాముణ్ణి నమ్ముకున్నాడు. అవును, ఎవరో ఒక పామరుడైనటువంటి వాడు 18,000 కొరవాడు, ఒక జానపదుడు పాడుతున్నాడు. అయితే వాడు సమయత్వంతో పాడుతున్నాడు, రాముడిలో లేనమై పాడుతున్నాడు. అది ఆకర్షించింది ఆయన. ఇంతకంటే నేను మాత్రం ఏం కనకార్యం చేశాను అనుకున్నాను ఆయన. ఇది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే
చాలా ఆనందం.
ఆయన గురించి చాలా విషయాలు చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి.
నేను పిచ్చిన కార్యక్రమం దీని కోసం ఇష్ట అనుభవాలు చెప్పాలి, నేను మీదేదో చెప్పేదనుకుంటాను.
ఇందాక పెద్దలు చెప్పారు శ్రీశ్రీ గారికి ఆయనకు ఉన్నటువంటి పరస్పర గౌరవాన్ని గురించి. ఇద్దరి కవితా విధానాలు వేరు, కవితా వస్తువులు వేరు, అసలు వాళ్ళ జీవన విధానమే వేరు. అయినప్పటికీ ఒకరి గొప్పదనాన్ని వాళ్ళు ఒకళ్ళు ప్రశ్నించేవారు. ఇది నిజం మరి దోకం నాకు తెలియదు, కానీ నేను చదివినటువంటి విశ్వనాథ వారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, సన్మానం జరుగుతుంది, కవులందరూ గౌరవిస్తున్నారు, శ్రీశ్రీ గారు మాత్రం పోగొట్టడం లేదు. గోవర్ధనాలు కూడా చూస్తున్నాను. ఏమో శ్రీశ్రీ నాకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, వీళ్ళంతా పొగుడుతున్నారు, నువ్వేం మాట్లాడవేం అన్నాను. నేను భారతరత్న వచ్చినప్పుడు అభినందిద్దామని అది పెట్టుకున్నానులే అన్నాను. జ్ఞానపీఠ కాదు, భారతరత్న వచ్చినప్పుడు అభినందిద్దాంలే అని పెట్టుకున్నాను అని అలా అటు పెట్టుకున్నానులే అన్నాను. ఈయన అంటే అది నీకోసం రిజర్వ్ చేశాను అన్నారు. అది తక్కువ సరే ఇలా చెప్పుకుంటూ పోతే అంటే వారికి ఉన్నటువంటి విద్వత్తు నా దగ్గర లేదు కానీ విశ్వనాథ వారి మీద నాకు నగరండి వారిని గురించి తెలిసిన విషయాలు మీకు కలిగించే అవకాశం నాకు యాదృచ్ఛికంగా ఈరోజు చాలా 10 గంటల వరకు కూడా నాకు అసలు ఈ సభ ఇక్కడ ఉన్నట్టు తెలియదండి. ఆ తర్వాత కూడా ఇక్కడికి వచ్చే వరకు ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ చిన్నగా ఇక్కడికి వచ్చారు. సహానికి అందుకోగలను లేదా అనుకుంటూ విశ్వనాథ సత్యనారాయణ వారి మనవండు ఉపన్యాసం ప్రారంభించగానే నాకు విశ్వనాథ వారు గుర్తొచ్చారు. వారి పేరు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు అయినప్పటికీ వారు ప్రసంగంలోనే మొదలుపెట్టారు, నా జీవుడు చేస్తున్న పుణ్యమేమో గాని అన్నారు. విశ్వనాథ వారి కవితలో రచనల్లో ప్రతి చోట జీవుని వేదన, జీవుని వేదన, జీవుని వేదనే అదే ప్రధానమంత్రి. ఆ జీవుడు అనే పదం వారి నోటి వెంట రాగానే ఆ తాతగారు మనవడే కదా అనిపించింది. ఇంతకీ అదృష్టం నాకు కలిగినందుకు సంతోషిస్తూ మీ అందరికీ నా
ఈ కలుగులను వివతరించిన గాలి ఎంత పౌరాతమ్య మెచ్చిపోయినమో హృదయం అంటే ఈ శరీరంలో ఉండేటువంటి గాలికి ఎంత పౌరాతనం ఉందో అనేటువంటి మాట చెప్తున్నారు. రమేష్ చంద్ర గారు చాలా సత్యంగా విషయాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. అంతకుముందు మన సత్యనారాయణ గారు కూడా తమ తాతగారితో ఉండి పద్యం తమ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనకు వివరించేందుకు ధన్యవాదాలు చెప్తారు. మీరు ఒక్క రెండు పద్యాలు వింటే ఈ కార్యక్రమం
ప్రతిరాజు గబడి ప్రసాద్ గారు, రమేష్ చంద్ర గారు, అన్నయ్య గారు మాట్లాడిన తర్వాత రేపు గబడిలో ఎన్నో ఒక రెండు పద్యాలు అతయ్య గారి రామాయణ కల్ప వృక్షం అంతా మొట్టమొదటి రాయడం అది మన నందమూరి శివుడికి అంకితం ఇవ్వటమే మొదటి నుంచి. ఈ నందమూరి ఎలా చిన్నప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు కూడా అంతా మా అమ్మగారు నాన్నగారు చిన్నప్పుడు మాకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు, అదే మా అన్నయ్య గారు వాళ్ళు అందరూ కూడా మేము నేర్పిస్తున్నాం. అదే సరే నందమూరి శివుడితోనే మొదలుపెట్టి రెండు మూడు పద్యాలు పాడతా. శ్రీనందమూరు ప్రాణాంతర్జీవితా కృపాపరతంత్రిఖోగ్ర జ్ఞానాకృతి భక్త జనజ విశేష తర్వాత అదే గారు పావులు బ్రహ్మ అని నందమూరి శివుడికి అంకితం ఇచ్చారు రామాయణ కలవృక్షం మొత్తం. పావులు బ్రహ్మ సగపాలు మాత్రమిరుంగు పార్వతీదేవి నీ విరుంగుడు చల్లము రామకృష్ణము మా దేవుల పేరు అనుమతింబడి అంకితమెట్టు జాతీదేవి మనోహరుడు రఘుదేవుడు సాధు కదా ప్రపంచమని. మరి వాళ్ళకి బ్రహ్మశ్వర గారు చెప్పినట్టు కూడా అది ఇది పద్యాలు కథలు రాయడం కాదు, రాస్తే రామచంద్రుని కథ రాయని తాతగారు రాసిన పద్యం వ్రాసిన రామచంద్రుడవాసిచుకో వృధాయాసముగాక కట్టు కథలై పరమాయకం చేసిన తండ్రి ఆజ్ఞయును జీవుని వేగలందు నిగమని నా కటరోహ వైభవ సనాధు నాగకథం ప్రతీకృతం. తర్వాత
ముందు అధ్యక్షుడు గారు వీరవల్లుడు గురించి చెప్పారు. ఆ వీరవల్లుడు నేపథ్యం కూడా చాలా ఆసక్తికరమైన మాట. విశ్వనాథ గారి చిన్నతనంలో వారి ఇంట్లో ఒక హరిజన వృద్ధుడు వాళ్ళ దగ్గర ఉండేవాడు. సరే ఈయన చిన్నతనంలో 7-8 ఏళ్ళ వయసు అనమాట, 18 వయసు కదా, సరే అని పిలిచారు కాబట్టి వాళ్ళ నాన్నగారు లోహనాథుడి గారు పెళ్ళిలో చేస్తున్నట్టు ఏమిటనుకుంటున్నారో అతను చేస్తున్న దృష్టి వల్లనే మా కుటుంబం ప్రసంగా చేస్తాను అన్నారు. చూడండి, నా చిన్నతనంలో ఆ తండ్రి అంటే ఈయన తెలియని తనంతో వదే అన్నారు. దాన్ని వెంటనే సరిచేసి ఒక చక్కటి సంస్కారం మాత్రం ఏర్పాటు చేశారు ఆయన. అదే ఆయన మనసులో నిలిచిపోయి అదే నేపథ్యంతో వీరవల్లుడు రచించారు. వీరవల్లుడికి నేపథ్యం అదే.
ఒకవేళ ఆయన పొరపడితే తన పొరపాటును చెప్పుకునేటువంటి ఒక ధైర్యం, దాన్ని ఒప్పుకునేటువంటి మనస్థితి ఆయనకు ఉండేది. దాని మనకు సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఒకే సభ మీద సుభాషర్ సురవరం గారు అధ్యక్షుడు భక్త విశ్వనాథ ఏదో కాదు నాకు నాటలేదు. సరే ఈయన సురవరం గారు ఏం మాట్లాడతాడే, ఆయన ఏమొచ్చు, ఆయన ఏం మాట్లాడతాడు, మన మీద కదా చెప్పింది ఏదైనా చెప్పాలి అనిపించి ఒక గర్వం ఉందా అక్కడ వేడుక మీద ఉన్నాను. ఈయన చెప్పవలసిన విషయాలన్నీ కూడా సురవరం సుధార ఆయన సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉపాధ్యాతంలో చెప్పేశారు. అప్పుడు రెండు చేతులు నమస్కరించి నేను ఎంత తక్కువగా మిమ్మల్ని గురించి నేను ఊహించుకున్నానో నాకు చంపదెబ్బకు వచ్చినట్టుగా అయిపోయింది, మీకు మీ విద్వత్తుకి నమస్కారం అని ఆయన సూచించేటటువంటి ఒక గొప్ప మనసు, ఆ మనసు ఉన్న మనిషికి అలాంటి మనిషి గారిని మనం ఇంతకాలం వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం మనం ముగించే ముందు మనం ఇక్కడికి వచ్చినటువంటి ఈనాడు మా అతిథులకు ఇందాక ముందే చెప్పాను, మీరు నేరుగా ఒకసారి చెప్పాను, నర్సరావు నుంచి రాబడినటువంటి వాళ్ళలో ఎడబడి రమ్మాజీ ఎడబడి మనోరమ్మ అనేటువంటి ఆమె లెక్చరర్ తెలుగు, ఆవిడ నేను సాయంకాలం కాలేజీ నుంచి ఆటోలో ఇంటికి వస్తుండగా ఆటో యాక్సిడెంట్ అయ్యి ఆవిడకి కాలు బాగా దెబ్బతింది, నడుము కూడా లేవలేని స్థితిలో ఈవిడ రాకపోతే మేము కూడా వస్తే బాగుంటుందని మిగతా వాళ్ళ ఇద్దరు కూడా రాకపోవడం జరిగింది. ఇలాగ మొదటిసారి నేను క్షమాపణ చెప్పాను కనుక ఆ విషయం కూడా మరోసారి తెలియజేస్తూ సరసభాగి తరఫున ఇక్కడ ఈనాడు అతిథులకి మా సరసభాగికి చెడు సత్కారం. తర్వాత ముందు నేను చెయ్యాలి కదా.